దేవుని నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి మీ కుటుంబాలలో ఈ సోమవారపు సాయంత్రపు వేళ దేవుని మాటతో కలుసుకోవటానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి ఎంతగానో నేను రుణస్థుడును కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యంలోకి మనందరం నేరుగా ప్రవేశిద్దాం ప్రియులారా. మరి నిన్నంతా కూడా మీరు చక్కగా దేవుని సన్నిధిలో గడిపారని నమ్ముతున్నాను. వారం రోజులు ఒక ఎత్తు అయితే విశ్రాంతి దినం ఒక ఎత్తు, కానీ ఈ రోజుల్లో అన్ని విశ్రాంతి దినాలు ఈరోజు అనుభవించగలుగుతున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణమైనా ఉండేది ఆ రోజుల్లో, ఈరోజు మనకు ప్రయాణాలు కూడా లేవు. చాలా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని దేవుని సన్నిధిని ప్రత్యేకంగా ప్రజల మధ్యలో పరీక్షించుకుంటూ మన భక్తిని విశ్వాసాన్ని పరీక్షించుకునేటువంటి చక్కటి ప్రశాంతతలకు దేవుడు తీసుకొచ్చాడు ఈ లాక్డౌన్ పీరియడ్ని బట్టి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు 5BX మరొక కోణాన్ని మనం చూడటానికి ప్రార్థన అనే అంశంలో నుంచి ముందుకు వెళ్దాం. 5BX ప్రేయర్లో ఈ ప్రత్యక్షంగా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ప్రార్థన చేయటం దేని కొరకు అనంటే మన అవసరతలు లిస్టు పట్టుకుని రావటం కోసం కాదని, దేవుని దగ్గర క్షమాపణ ఉంది, ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి దేవుని దగ్గరికి రావాలని. రెండవదిగా దేవుని దగ్గర శాంతి సమాధానం కొరకు, పీస్, దేవుని దగ్గర దేర్ ఇస్ ఎ పీస్ ఫ్రమ్ గాడ్ తెచ్చుకోవటం కోసం. మూడవది దేవుని నుండి మంచి బలము శక్తి పొందుకోవటం కోసం, స్ట్రెంగ్త్ కోసం దేవుని సన్నిధికి రావాలని. నాలుగవదిగా దేవుని సన్నిధి దగ్గర అవకాశం ఉంది, అపర్చునిటీస్ ఫ్రమ్ గాడ్ రావాలి. ఐదవదిగా దేవుని నుంచి విజ్డమ్ ఉంది, జ్ఞానం ఉంది, దాని కొరకు దేవుని సన్నిధిలోకి రావాలి. యాకోబు పత్రిక నుంచి చూస్తాం. ఆరోదిగా దేవుని దగ్గర నుంచి స్వస్థత ఉంది, హీలింగ్స్ ఉన్నాయి, ఆ స్వస్థత కొరకు మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మనం దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఏడవ విషయాన్ని నేను మీతో మరికొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. గమనించండి, 7th issue, దేవుని దగ్గర ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత ఉంది. దేవుని సన్నిధిలో ప్రశాంతత ఉంది. ఈ ప్రశాంతత కొరకు మనం దేవుని సన్నిధిలోనికి రావాలి, ప్రార్థన చేయాలి. చాలామంది ప్రశాంతత ఎక్కడ దొరుకుద్ది అనే విషయం తెలియక సమస్యలు వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఉండేవాళ్ళు అయితే బీచ్కి వెళ్ళి ఆ సముద్ర పొడిన మా గోడ ఒకటి కట్టుండదు పెట్టుకోడలాగా దాని దగ్గర కూర్చుంటాం, లేకపోతే ఇసుకలో కూర్చోటం, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరగటానికి ప్రయత్నం చేస్తారు. సముద్రానికి ఘోష ఉండి నెమ్మది లేక పొంగి పొంగి పొరిలిపోతూ ఉంటే మనం ప్రశాంతత కోసం అక్కడికి వెళ్తే ఏం ప్రశాంతత దొరుకుద్దండి? కాలువ గట్లంట, చెరువు గట్లంట, సముద్రం వెంబడ తిరిగితే చాలామంది తెలియకు ప్రశాంతత దేవుని దగ్గర ఉంది అనే విషయం మనకి తెలియదు. ఆ ప్రశాంతత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే విషయం కూడా చాలామందికి తెలియదు. వెతుక్కుంటున్నారు, ఇక్కడ దొరుకుద్ది అక్కడ దొరుకుద్ది అంటే వాటి కోసం పెరుగుతూ ఉంటారు. కొంతమంది మనసు బాగలేదని టీవీ పెట్టుకుని టీవీలో కొన్ని కార్యక్రమాలను చూస్తూ ఆనందిస్తారు. సినిమాలు, వినోద కార్యక్రమాలు, నవ్వుల టీవీ, ఇంకేవో ఉంటాయి కదా అవి, జబర్దస్తు, ఇంక ఇలాంటి కార్యక్రమాలు. మరికొంతమంది వారికి కావాల్సినటువంటి వ్యక్తులతో చిట్చాట్, ఈ రకరకాల పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఇలాంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి కొన్ని గేమ్స్ ఆడుకుంటూ మానసిక ప్రశాంతత పొందుతూ ఉంటారు, పబ్జి ఇలాంటి పరిస్థితులు. సరే, దేవుని దగ్గర ఉండేటువంటి ప్రశాంతత మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో, మరి క్షమించండి, 1వ పత్రికలో, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు ఉన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 1 తిమోతి 2:1-3, 1 తిమోతి 2:1-3. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకును, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయాలని హెచ్చరించుచున్నారు. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమును అయి ఉన్నది. ఇది అనుకూలము, దేవునికి మంచిది. ఈ మంచిది అనేటప్పుడు ప్రతిదీ కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇప్పుడు అంటాడు, అన్నా మీరు హెల్త్ టిప్స్ చెప్తుంటారు, నాకేమన్నా చెప్పండి అన్న, మంచిది ఇది తినాలి, ఇది మంచిది అంటే నేను ఒకరోజు ఎందుకో ఆ విషయం చెప్పాను, ఒక పండు గురించి చెప్తే చాలా మంచిది రాను. మరుసటి రోజు వాడు కొనేసుకుని వాడు తినేసి నాకు మళ్ళీ కొన్ని పంపించాడు. ఏంట్రా ఇన్ని పంపించావనంటే అది మంచిదన్నారు కదన్నా నేను, అంటే ఏది మంచిదన్నా చేస్తాడా అనంటే ఏది మంచిదన్నా తినటానికే చూస్తాడు. కానీ ఇది మన అందరూ సంతోషంగా ఉండడం కోసం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ప్రార్థన. ప్రార్థనలో కూడా మన కోసం మనం ప్రార్థన చేయమని ఎక్కడ చెప్పలేదు, కానీ మనం చేయవలసినటువంటి ప్రార్థనలో మనం ఇంతకు ముందుపై చూసాం ఏంటి, విజ్ఞాపన అంటే ఏంటి, కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, యాచనలు అంటే ఏంటి చూసాం. వాటిలో నుంచి ఈ రకంగా మనం చేయటానికి ఇష్టపడదాం పిల్లరా. ఇక్కడ చూడండి, మనందరము కూడా సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి అంటున్నాడు. ఇక్కడ భక్తి కలిగి ఉండటం అంటే ఎట్లా, దేన్ని బట్టి మీరు అంచనా వేస్తారు? ఒక మనిషి భక్తి పడని ఎట్లా అంచనా వేస్తాడు? భక్తి అనేటువంటి విషయంలో చాలామందికి ఉండేటువంటి ఆలోచన ముందు బయటపడకుండా మీరు భక్తి పరులని మీరు నిర్ణయించుకోకండి. ఎట్లా ఉంటుందంటే, భక్తి అనేటువంటి లక్షణం మొదటిగా ఒక విగ్రహానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక శక్తికి కానీ, ఒక ప్రకృతి సంబంధమైన విషయానికి కానీ మీరు దండం పెట్టినా భక్తే, పూజ చేసినా భక్తే, నోములు చేసినా భక్తే, ఆ ప్రదేశానికి వెళ్ళి స్నానం చేసినా భక్తే, ఆ ప్రదేశంలో మీరు దర్పణము లేక దానం, తర్పణం అంటే వదలటం లేకపోతే దానం కానీ చేసినా, ఆ ప్రదేశంలో మీ నుంచి ప్రసాదం మీరు పెట్టినా మీరు తిన్నా, ఆ ప్రదేశంలో దీపారాధన చేసినా, ఆ పరిస్థితుల మధ్య రోజులో 1, 2, 3, 4, 5 సార్లు దండం పెట్టుకోవటం కానీ మరి నమాజు కానీ లేకపోతే ఇలాంటి వేదపారాయణం కానీ ఇలాంటివి చేసినా, మీరు ధూపం వేసినా, నైవేద్యం పెట్టినా, మంత్రం చదివినా, పుష్పం పెట్టినా, ఫలం పెట్టినా, ఆ ప్రదేశాలను బట్టి తలస్నానం చేసినా, తలంటుకున్నా, బైబిల్లో తలంటుకుని అంటాడు. తలంటుకోవడం అంటే తలస్నానం చేయడం కాదు, ఫ్రైడే ప్రేయర్లు అందరికీ తలస్నానం చేసి పొద్దున మొదలెడుతూ ఉంటారు. బైబిల్ బిబ్లికల్గా తలస్నానం అనేది లేదు. మీరు గమనించండి, ఏ విషయాలలో కూడా క్రైస్తవ్యానికి ఇతర మతాలకు ఐడెంటిటీ ఈక్వాలిటీ ఉండదు. ఇక్కడ ఏమైతే చెప్తారో అన్నిటికీ దానికి వ్యతిరేకంగా ఉంటాయి. అది లోకము, ఇది ఆత్మీయత. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దేవుని సన్నిధిలో ఇక్కడ తలంటుకొని అన్నాడు అనుకోండి, వాళ్ళు అక్కడ కంపల్సరీగా భక్తి ఏంటంటే తల కడుక్కొని స్నానం చేసుకొని, ఇక్కడ కడుక్కొని తల స్నానం చేసి, తలంటుకొని అంటే నూనెతో తల అంటుకొని, నూనె రాసుకొని, అంటే ఇవన్నీ రివర్స్లో ఉంటాయి. తల స్నానం చేయటం, ఒకవేళ ఏదైనా పరిస్థితుల మధ్య మనం ఉపవాసం ఉన్నా, ఏది మనం కూడా రెగ్యులర్గా కొంతమంది చేసే ఫాస్టింగ్లు ఉన్నాయి కదా, ఇట్లాంటి ఉపవాసం ఉన్నా, మరికొంతమంది చేసేటువంటి దీక్షలు, దీక్ష అంటే 40 రోజులు, 20 రోజులు, 15 రోజులు చేస్తారు కదా, దీక్ష ఉన్నా, యజ్ఞము చేసినా, యాగము చేసినా, దాని సంబంధమైన పరిస్థితులకు ఆ ప్రదేశంలో కట్టి తలలో పువ్వులు పెట్టుకున్నా, నుదుట బొట్టు తిలకం లాంటివి అలాంటివి పెట్టుకున్నా, తడి బట్టలతో మడివిన్నా, ఆభరణాలు ధరించుకున్నా, పట్టుబట్టలతో అలంకరించుకున్నా, మరి ఇంటి నిండా పటాలను పెట్టుకుంటా, దైవ సంబంధమైన పుస్తకాలను కొనుక్కున్నా, ఇంటి ముందు తోరణాల దగ్గర నుంచి ఇంటిలో ఉండేటువంటి రక్షరేఖల వరకు పెట్టుకున్నా, మన ఇంట్లో రెగ్యులర్గా పాటలు వినటానికి క్రైస్తవ సునాద గీతాలను పెట్టుకున్నా, తీర్థయాత్రలు చేసినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, ఫలహారాలు పంచిపెట్టుకున్నా, విందులు చేసుకున్నా, వితరణ చేసుకున్నా, ఇతర సేవకుల సేవ, మరి పురోహిత సేవ కానీ ఇటు పాస్టర్ సేవ కానీ లేకపోతే ఇలాంటి సేవలు ఏమైనా చేసుకున్నా, వీటన్నిటిలో మనం చేసే పని ఏంటంటే భక్తి కేంద్రంగా చేసే పనులు ఇవన్నీ. ఇన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం అక్కడి నుంచి వచ్చాం, మనమేమి యూదులం కాదు కాబట్టి మనకి ఇవన్నీ కొత్త కాదు, ఇవన్నీ మనకు పాతే. యూదులకు ఇవన్నీ కొత్త ఎందుకంటే వాళ్ళ దేశంలో ఈ ఆచారం లేదు, ఇలాంటి సంప్రదాయం లేదు, ఇలాంటి పద్ధతులు వాళ్ళ దగ్గర లేవు. అన్యులతో కలిసినప్పుడు వాళ్ళు చేశారు, అక్కడ నుంచి విడుదల పొందినప్పుడు ఆ విషయంలో అవకాశం లేకపోయింది. అందుకని ఇలాంటి విషయాలన్నీ కూడా ఏంటంటే భక్తి కేంద్రంగా చుట్టూ చేసేటువంటి పనులు ఇవన్నీ. ఇలాంటి నేను చెప్పిన పనులన్నీ మీరు రెగ్యులర్గా చేస్తున్నట్లయితే మీరు ప్రజల దృష్టిలో అనేక మంది మీ ఇంటి వాళ్ళందరికన్నా కూడా ఆడు చాలా భక్తిగా ఉండేవాడని చెప్పేసుకుంటారు. దీనిలో భాగంగానే తెల్లవారుజాము 4 గంటలకు లేచిపోయి నిమ్మకాయ తొక్క తిరగేసి దాంట్లో నూనె పోసి ఒత్తి పెట్టి కొండల మీదకి వెళ్ళి ఇలాంటివి ఎన్ని చేసినా భక్తి కేంద్రంగా, నువ్వు 3 గంటలకు లేచి ప్రార్థన మొదలెట్టేసుకున్నా రాత్రి 12 గంటల వరకు ప్రార్థన చేస్తున్నా, ఈ భక్తి సెంట్రల్గా దానిలో నుంచి పేతురు భక్తులు 2వ పత్రికలో చెప్పిన వాస్తవ విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. ఎందుకనంటే ఈ వచనం తెలియకపోతే ఆ విషయం మనకు అర్థం కాదు. 2వ పేతురు పత్రిక 4వ వచనంలో చెప్తున్నాడు, 2 పీటర్ 4:1, ఆ మహిమ గుణాతిశయాలను బట్టి, నేను 2వ పేతురు పత్రిక 4వ వచనం చదువుతున్నాను, ఆ మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యమైన అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారుగునట్లు వాటిని ఇచ్చాడు. గమనించారా, దేవుని యొక్క వాక్యం దేనికి ఇవ్వబడిందో తెలుసా? మీరు దేవుని స్వభావంలో పాలివారవడానికి, భక్తి చేయటానికి కాదు. బైబిల్ని దివారాత్రులు చదివేసినా, రోజు 10 అధ్యాయాలు చదివినా, 20 అధ్యాయాలు చదివినా, రోజు బైబిల్ని పట్టుకుని ఒక మూలన కూర్చొని జపం చేస్తున్నట్టు తపస్సు చేసినా కుదరదు. నీవు దేవుని స్వభావంలో పాలివరగినట్లు, అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. అంటే బైబిల్ని పట్టుకుని మనం బోధించే స్థాయికి వెతగచ్చు కానీ బైబిల్ ప్రకారం జీవించే స్థాయికి ఎదగకపోతే మన భక్తి ప్రశ్నార్థకమే. అందుకే దైవుని స్వభావంలో పాలివరగినట్లు వాటిని అనుగ్రహించను. ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. 1, జాగ్రత్త గమనించండి, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి. ఎక్కడొచ్చిందండి భక్తి? ఎన్నో స్టేజ్లో వచ్చిందో చూసారా భక్తి? 6వ స్టేజ్లో భక్తి వచ్చింది. మొదటిది పూర్ణ జాగ్రత్తతో ఉండి, 2 విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, 6వది భక్తి. ఈ మొదట 6 లక్షణాలు నువ్వు చేయకుండా భక్తి నువ్వు చేయలేవు. అంటే భక్తి అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్లన్నీ భక్తి ఫార్మాట్లే, ఇదే మనకు తెలుసు. ఇంతకు మించి మీకు నాకు దీనికన్నా ఎక్కువ తెలుసే నేను అనుకోను. దీనిలో మీరు అవసరమైతే ఏంటంటే బైబిల్ కాలేజీకి వెళ్తారు, లేదా వేద పాఠశాలకు వెళ్తారు, లేదా ఇంకెక్కడికో పోతారు. అల్టిమేట్గా ఒక సేవకుడికి శిష్యుడిగా కూడా మీరు ఉండిపోవచ్చు. ఇది భక్తి వేషాలే తప్ప ఆత్మీయమైన క్రీస్తు పాలుభారం, క్రీస్తు స్వభావంలో పాలుభారం అవటం అనేది కాదు. నువ్వు ఏం చేస్తున్నా అల్టిమేట్ థింగ్ ఏంటంటే నువ్వు క్రీస్తు స్వభావంలో పాలివారు అవ్వాలి అని అంటే ఈ పనులు చేయాలి అనేది విషయంలో భక్తి ఆరో స్టేజ్లోకి వచ్చింది. ఆరో స్టేజ్లో ఉన్నటువంటి భక్తిని ఎట్లా ఫార్వర్డ్ చేశాడో చూస్తే నెక్స్ట్ 7-8 స్టేజ్లు ఏముంటుందంటే సహోదర భక్తినందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమనందు దయను అలవర్చుకొనడి. ఇవి దొరికితే మీరు పరలోకం వెళ్ళటానికి క్రీస్తు స్వభావంలోకి వస్తారు అంటాడు. అంటే ఇక్కడ సహోదర ప్రేమ దయ ఎవరికి సంబంధించినవి? నీవు భక్తి చేయటానికి ఇష్టపడి నిజమైన భక్తి చేస్తున్నట్లయితే నీ సహోదరుని ప్రేమిస్తూ నువ్వు దయను కలిగి ఉంటావు. ఈ రెండూ లేకుండా మొదట ఆ 4 విషయాలు దైవ సంబంధమైనవి, 5 విషయాలు ఆ మిగిలిన 2 దైవ వ్యక్తి సంబంధమైనవి, మన ప్రజల సంబంధమైనవి. ఈ రెండింటి మధ్యలో నిలబడింది భక్తి. కాబట్టి ఎవరో ఏలు నరికేశాడు, ఎవడో కన్ను పీకేశాడు అని చెప్పుకునే విషయాల్లో భక్తి కేంద్రంగా ఉందా, దేవుని స్వభావం కేంద్రంగా ఉందా? మీరు చూసారా, మీరు అర్చనలు చేయనివ్వండి, అభిషేకాలు చేయనివ్వండి, పూజలు చేయనివ్వండి, వ్యవహారాలన్నీ కూడా దేవుని ప్రసన్నం చేసుకోవడానికి, దైవ స్వరూపంలోకి మారడానికి కాదు. క్రైస్తవ భక్తి మాత్రమే దేవుని యొక్క సర్వపరిపూర్ణతలోనికి రావడానికి నీకు ఒక అవకాశం ఇస్తుంది. ప్రియులారా, దయచేసి దేవుని మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, దేవుని మాటను ప్రకటించేవాళ్ళు ఈ వాక్యానికి సంబంధమైన జీవితాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడకపోవడం వల్ల ఈ పనికి మాలిన వ్యక్తిత్వం బయటకు రావచ్చి క్రీస్తు స్వభావం దాచిపడింది. ఈ పనికి మాలింది చూసిన వెంటనే ఇదిగో పాస్టర్లు ఇలాగే చెప్తారు, ఇలాగే చేస్తారు, ఈ క్రైస్తవులు అందరూ ఇంతే ముద్ర కొట్టేశారు. ఇప్పుడు దానిలో నుంచి నువ్వు నేను పాలిభాగస్త్రమే, దాని నుంచి బయటకు రావాలి. అయితే ఈ బుక్ ఈ వ్యక్తి విషయంలో సుఖంగా చెయ్యాలి అంటే ఏంటంటే, ఇది ఖచ్చితంగా సర్వ ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని అంటే సర్వే జన సుఖినో భవంతు అని మంత్రాలు చెప్పడం కాదు. ఆ సర్వే సర్వజనములు సుఖముతోనూ అన్ని విషయాలలో మరి బతకాలి అని అంటే దానిలో అందరి కొరకు చేయాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. అయితే ఇక్కడ గమనించాలా అసలు విషయం ఏం జరుగుతుందంటే, అందరూ సుఖంగా ఉంటే అపవాదికి పని ఏంటి? మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, పక్కింటికి జలసీ వచ్చింది కదా, అసూయ వస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? అల్లరికి కర్త ఎవడు? సాతాను. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానకర్త. వీడు అల్లరికి కర్త. వీడేం చేస్తాడంటే, వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే మా నా జోలు ఏంటి, నా దగ్గరికి ఎవడు రాకపోతే ఎట్లా, వీళ్ళు నన్ను పట్టించుకోపోతే ఎలా? కాబట్టి వీళ్ళందరినీ నేను పట్టించుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ సంగతి ఏదో చూడాలనుకుని ఈ అల్లరికి కర్త అయినటువంటి సాతాను మనల్ని సంతోషంగాను సమాధానంగాను సంతృప్తికరంగాను ఉండనివ్వడం, ఇది ప్రాబ్లం. అందుకని వీడేం చేస్తాడంటే ప్రతిసారి కూడా హింస మార్గాన్ని ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు అహింస మార్గాన్ని మనకి ప్రేరేపిస్తాడు. అహింసా మార్గంలో క్రీస్తు తన రాజ్యాన్ని కడితే హింసా ప్రవృత్తితో క్రీస్తు రాజ్యానికి వ్యతిరేకమైన రాజ్యం సాతాను కడతా ఉంటాడు. అందుకనే ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క విజయము సమాధానకరంగా జరిగించాల్సిన సందర్భాలన్నిటినీ కూడా అపవాది వాడుకుని అన్ని సందర్భాల్లో నీ ఇంట్లో నెమ్మది లేకుండా, నీకు సంతోషం లేకుండా, నీకు తృప్తి కలిగించకుండా ప్రతిసారి గొడవ పెడతా ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందరం ప్రశాంతంగా ఉండాలంటే అందరము కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎలాంటి విషయాల్లో ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనే విషయం మనకి ఇక్కడ చెప్తుంది. నేను ఈ విషయాలను చెప్పేటప్పుడు ఒక ఈరోజు ఒక పోస్ట్ పెట్టినప్పుడు దానిలో నాకు కొంతమంది చక్కగా రిప్లై ఇచ్చి దానిలో వాళ్ళు ఏమన్నా ట్రాక్ తప్పాడు అన్నారు. నాకు చాలా సంతోషం కలిగించింది, అంటే సద్విమర్శ చేసేవారు నా క్షేమం కోరుతున్నారు కాబట్టి. వాస్తవం ఏంటంటే ట్రాక్ తప్పడం కాదు, ఈ విషయాన్ని నేను మిగిలిన గ్రంథాలలో వెతుకుతూ ఉండేటప్పుడు ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయండి అనే విషయం ఎవరు చెప్పలేదు. ఒక బైబిల్ చెప్పింది ఆ విషయం. ఇప్పుడు నన్ను పరిశీలించే వాళ్ళు, నేను చెప్తున్న వాక్యాన్ని పరిశీలించని వాళ్ళు, వీళ్ళు నా ఫ్యాన్స్, వీళ్ళతో ప్రమాదమే, చాలా ప్రమాదం. ఎందుకంటే నేను చెప్పే మాటలను మీరు నమ్మి మీరు బైబిల్ చూడకపోతే మీరు మోసగాళ్లే, మీరు క్రైస్తవ వేషగాళ్ళు అవుతారు. మీరు బైబిల్ని చదువుతూ ఉంటే మీకు అవగాహన కలుగుద్దా, ఇది వాక్యాన్ని బట్టి అయ్యి ఉండొచ్చు అనేటువంటి విషయం మీకు అవగాహన కలుగుద్ది. అంటే ఇక్కడ నేను డిఫెండ్ చేయట్లా, కానీ వాస్తవం ఏంటంటే సర్వజనమును సంతోషంగా ఉండడానికి, లోక కళ్యాణం కొరకు, లోకం సమాధానంగా ఉండడం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి బైబిల్ వాక్యం మిగిలిన ప్రజలకు అర్థం కాని విషయాలలో వాళ్ళు వేరే పనులు చేస్తున్నారు. వాళ్ళని వెతికితే, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఉన్నాయి కానీ అవి మనం చేయలేము అంటున్నారు. ఎందుకునంటే ఆ చెయ్యటానికట కొంతమంది రావాలంట. ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటో తెలుసా? అది లేదు, నువ్వు చేయొచ్చు. నువ్వు చేసినా కూడా సర్వజనముల యొక్క సంతోషం కొరకు, నువ్వు మాన్యతతో ఉండడం కోసం, ప్రశాంతంగా బ్రతకడానికి కోసం, సుఖంగా నెమ్మదిగా ఉండడం కోసం నీకే ఒక అవకాశం ఇచ్చేశాడు. అందుకనే ప్రశాంతంగా ఉండగలిగే విశ్వాసపు స్థాయికి బైబిల్ ఉపయోగపడుతున్నట్టు రీతిగా మిగిలిన గ్రంథాలు ఉపయోగపడలేదు. ఇది సద్విమర్శ కానీ దుర్విమర్శ కాదు. వాళ్ళందరూ ఏంటంటే స్వలాభం కొరకు, సొంతంగా ఎట్లా సంపాదించుకోవాలనడానికి టెక్నిక్లు, ట్రిక్లు, షార్ట్కట్లు, భక్తి మాన్యాలు చెప్పారు. కానీ నీ అందరి కొరకు అనే విషయంలో బైబిల్ ఒక్కటే విషయం నేర్పించింది, అది అందరి జీవం కొరకు మనం చేయాల్సినటువంటి పని సంతోషంగా ప్రార్థన చేయటం. అయితే ఇక్కడ ఎవరు ఫలానా వాళ్ళు చేయాలి అనేది ఇక్కడ రూల్ లేదు. ఇక్కడ రూల్ లేదు, ఖచ్చితంగా చెప్తున్నాడు ఇది రూల్ అయితే లేదు, అందరం చేయాల్సినటువంటి పని. మొదటిగా మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పిందంటే పిల్లరా, మనుషులందరి కొరకు చేయమన్నారు. ఓకే, నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నేటప్పుడు మనం అలాంటి విషయాలు చెయ్యకపోతే వాటిలో చేయటానికి ప్రభు సహాయం తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనుషులందరి కొరకు అంటే మనుషులందరూ కూడా రక్త బంధువులు అందరము కూడా ఆదాము వంశంలో నుంచి వచ్చిన వారమే. మనం అందరము అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం. మన పితృలమైనటువంటి విత్తనం ఆదాములో నుంచి వచ్చింది, రెండవ విత్తనం నోవాహు నుంచి మనకు కంటిన్యూ అయ్యింది. తెలిసింది కదా, నోవాహు కాలంకి వచ్చేటట్టు మొత్తం అందరూ స్మాష్. మళ్ళీ తిరిగి నోవాహు కుటుంబంలో ఆ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, నోవాహుతో భార్యాభర్తలతో మళ్ళీ సంతానం అభివృద్ధి పొందింది. సో మన విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రతి జంతువులని కూడా మీరు నోవాహు పడవలోకి తీసుకొచ్చినప్పుడు రెండేసి జంతువులను తీసుకొచ్చాడు, అంటే డబల్ పెయిర్స్, అంటే రెండు మేలు రెండు ఫిమేల్ తీసుకొచ్చాడు. కానీ మనుషులు మాత్రం తీసుకునేటప్పుడు ఆ నాలుగు పేర్లు తీసుకొచ్చాడు, 4+4, నలుగురు మగవారు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. అంటే దేవుని యొక్క ఆలోచన దాని విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉందనే విషయం మనం రక్షణ ఓడలను బట్టి గుర్తు చేసుకోవచ్చు. సో మనందరం కూడా ఆ స్పృహ కలిగి ఉండాలి, సహోదరులం, రక్త బంధులం. రెండవది, ఎవరు లేకపోయినా కూడా దేవుని చేయిని తెగిపోద్ది, గాడ్లీ డివైన్ సర్కిల్ తెగుతుంది. ఏ ఒక్కరు లేకపోయినా కూడా, ఒకవేళ ఎవరైనా ఉండకూడదని దేవుడు అనుకున్నాడు అనుకోండి, వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా, నీ గర్భంలో పిండం పడిన తర్వాత అది ఎదిగిన తర్వాత గర్భములోనే గర్భవిచ్ఛిత్తి చేస్తాడు, అబార్షన్ జరుగుద్ది. అట్లా జరిగినప్పుడు వారు ఈ భూమి మీదకు రాకుండా ఉండగలగటానికి దేవుని యొక్క ఆలోచన, అది దైవికమైన ఆలోచన అని గుర్తించాలి. ఇది రెండవ విషయం. ఒకవేళ అందుకే అబార్షన్స్ అయిపోయిన వెంటనే అయ్యో నాకు పిల్లలు పుట్టరేమో, నాకు ఎందుకు ఇలా జరిగింది అని అనవసరంగా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విసిగిపోవద్దు, దేవుని పద సన్నిధిలో వ్యసన పడద్దు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ పిండము ద్వారా రాబోతున్న కాలంలో జరిగే హాని ఏమైనా ఉంటే దాన్ని తీసేస్తాడు దేవుడు. ఒకవేళ నెలల్లో చనిపోయినా కూడా అదే ఒక ఆలోచన గుర్తించండి. ఒకవేళ ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళని దేవుని కొరకు ఏదో ఒక ప్రణాళికలో వాడతారు. దానిలో బుద్ధి కలిగి వచ్చి పుట్టినా, బుద్ధి లేకుండా పుట్టినా, అంటే కొంచెం మెంటల్లీ రిటార్టెడ్ ఛాలెంజింగ్ చిల్డ్రన్ పుట్టినా కూడా వాళ్ళ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఒక సర్కిల్లో ఉంటుంది. అందుకని దాన్ని మనం తీసేయడానికి వీల్లేదు. మూడవది, ప్రతి వారిలో కూడా దేవుని యొక్క ఆత్మ ఉంది, మనం వారికి కాపలావారమని గుర్తించండి. మనం మొట్టమొదట హత్య చేసినటువంటి అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటనలో దేవుడు కలుగు చేసుకుని మాట్లాడిన విషయం అదే, నువ్వు తమ్ముడికి కాపలవాడినా అని అడిగితే అవునంటాడు దేవుడు, ఎస్, నువ్వు నీ పొరుగోడుకు నువ్వు కాపలవాడవే అంటాడు. అందుకన్నా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి వనలో కూడా ఏముంది, దేవుని యొక్క ఆత్మ ఉంది. ఇప్పుడు నీలో ఎలా ఉన్నా, నీలో దేవుని ఆత్మ ఎలా ఉందో, నాలో దేవుని ఆత్మ ఎలా ఉన్నాడో, ఇతరుల్లో కూడా దేవుని ఆత్మ ఉంది. వాడు యేసుప్రభు నమ్మినా నమ్మకపోయినదే విశ్వాసానికి సంబంధించింది, మనిషికి సంబంధించింది కాదు. మనిషి అన్నవాడిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నది, దైవాత్మ ఉన్నది. సో దైవ స్వభావం వాడిలో ఉంది, అందుకే దేవుని పోలికలో వాడున్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు, స్వభావంలో లేడు. స్వభావం కావాలంటే క్రీస్తు తెలియాలి, క్రీస్తు తెలియాలంటే రక్షణ అనుభవం రావాలి, రక్షణ అనుభవం రావాలంటే నీ హృదయాంతరంగంలో మనసు మారాలి, మనసు మారాలంటే క్రీస్తుని ఒప్పుకొని మనసు మారి రూపాంతరం, ఇది సైకిల్. సో ఎక్కడైనా సరే నీవు నీ సహోదరుల్లో ఆత్మ ఉంది కాబట్టి అవతల వ్యక్తితో అసహ్యంగా కానీ అసభ్యంగా కానీ ప్రవర్తించవద్దు. నాలుగో విషయం, దేవుడు ఎవరెవరికి ఏ జ్ఞానం ఇచ్చాడో చూసి వారి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు కొంతమంది కొన్ని కళాత్మకమైన పనులు చేస్తూ ఉంటారు, ఆ కళాత్మకమైన పనులు జరిగిస్తున్నప్పుడు అది వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది వస్తువులు తయారు చేస్తారు, కొంతమంది నగిషి పనులు చేస్తారు, కొంతమంది బంగారం సూక్ష్మంతో చేస్తారు, రాళ్లతో చేసిన వాడు, ఇనుముతో చేసిన వాడు, రాగితో చేసిన వాడు ఒకడున్నాడు. బెసలేలు అనేవాడికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఈ రోజు కాలంలో చూస్తే అసలు ప్రపంచంలో ఒక్కొక్క కట్టడం కడుతున్నారు, ఎంతంత ఉన్నతమైన అద్భుతమైన కట్టడాలు కడుతున్నారు, ఇవన్నీ దేవుని యొక్క జ్ఞానంలో ఉన్నాయి. కాబట్టి అందరూ బట్టి మనం దేవుని ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ఐదవది, ఈ వ్యవస్థలు, ఈ నియమాలు మానవుల కోసం పెట్టాడు కాబట్టి ఇలాంటి పెట్టినటువంటి పరిపాలకులు అందరి కోసం కూడా, ఆ పరిస్థితులన్నిటికీ కోసం కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని సన్నిధిలో ఆనందించగలగాలి, వ్యవస్థలను నియమాల కోసం. దాని తర్వాత ఆరోది, మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనుషులను బట్టి నేర్చుకుంటాం కాబట్టి దేవునికి ఎప్పుడూ కూడా విధేయతలు కలిగి ఉండాలి. ఇప్పుడు కొంతమందిని చూసినప్పుడు ఇదిగో అర్రే అలా ఉంటే బాగుండరా అనిపిస్తుంది, కొంతమంది చూస్తే ఒరే బాబు ఆడలేక మాత్రం ఉండకూడదురా అనిపిస్తుంది. నిన్ను చూస్తే ఏం చెప్తారు చెప్పండి, నిన్ను గురించి చూసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ వీధిలో కానీ అరే ఆడలేగా అమ్మలాగా ఉండాలంటారా, ఆమెలాగా ఆడలేక ఉండకూడదంటారా, అక్కడ తేలిపోద్ది నీ సాక్ష్యం. అంటే కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడు ఉండొచ్చు. క్రైస్తవ విశ్వాసంలో క్రీస్తు మంచి చెడుని ఒకేలాగా తీసుకుంటాడు, అన్యజనులైతే మంచిని ఒక వేరేలాగా తీసుకుంటారు, చెడుని ఒకలాగా తీసుకుంటారు. చెడు విషయంలో చెడు మాట్లాడుకుని మంచి విషయంలో మంచి మాట్లాడతారు. క్రీస్తు అయితే ఇద్దరిని సంతోషంగా సమాధానంగా పరిపూర్ణంగా తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఏడో విషయం, మనం ప్రాంతీయత కానీ దేశీయత కానీ వాటి ద్వారా దేవుడు అనేక విషయాలలో నాగరికతను అభివృద్ధి పరిచాడు. దేశంలో ప్రజలందరినీ కూడా బెబ్లైన్ పట్టణం కట్టడానికి, బాబెల్ పట్టణం కట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ నుంచి చెదరగొట్టి భాషలు తారుమారు చేసి వాళ్ళ నాగరికతను అభివృద్ధిపరిచాడు. భాషనే కాదు నాగరికతను అభివృద్ధిపరిచాడు. అందువల్ల మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, దేశీయులకు వెళ్ళినప్పుడు అక్కడ నాగరికతను బట్టి దేవుని ఎంతగానో మనం ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించాలి. 8 దేవుడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆధునికత అనే పేరు మీద ఏదైతే నువ్వు చూస్తున్నావో, మోడ్రన్ అనేటి, మోడర్న్ సిటీ, మోడర్న్ టెక్నాలజీ వీటిని చూస్తున్నావో, ఈ ఆధునికత ప్రజలలో నుంచి వచ్చినటువంటి జ్ఞానము, ప్రజల్లో ఉన్నటువంటి అవసరత, ప్రజల్లో ఉండేటువంటి అన్వేషణ, ప్రజల హృదయాలలో ఉంచినటువంటి దేవుని యొక్క స్వరూప రూపాలు వాటిలోంచి బయటకు వచ్చింది ఆధునికత. మనం ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తున్నాం, నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అంటే ఒక అవసరత మరొక దాన్ని కనిపెట్టడానికి చాలా ప్రాథమికంగా ఉపయోగపడుతుంది అని. నిజానికి అలాంటి అవసరత ఉందనే విషయం ఒక వ్యక్తి గ్రహిస్తేనే కదా దాని విషయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల అలాంటి జ్ఞానం ఇచ్చినటువంటి దేవునికి, ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ నడుస్తుందంటే బోర్డు మంది ఉద్యోగులు పనిచేస్తారు. నేను అడగనా, ఉద్యోగులను బట్టి కంపెనీ నడుస్తుందా, కంపెనీని బట్టి ఉద్యోగులు చేస్తున్నారా? కంపెనీని బట్టి ఎప్పుడు ఉద్యోగాలు చేయడు, కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళని బట్టే కంపెనీ నడుస్తుంది. అది గమనించండి. ఈరోజు ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్, ఎంప్లాయీస్ అందరూ ఆగిపోయారు, మరి కంపెనీ మూసేసుకుంటున్నారా, మనకు ఉద్యోగాలు పోతున్నాయా? కంపెనీ ఎందుకు మూసేస్తున్నారు అంటే అదే, మనల్కి మనల్ని చేయలేక, అంటే మనకి ఇచ్చారు, మన టెక్నాలజీని బట్టి వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. 9 ఈరోజు యాపిల్ అనేటువంటి కంపెనీ, స్టీవ్ జాబ్స్ ప్రపంచం అంతట్లోనూ ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారాడు అని అంటే, స్టీవ్ జాబ్స్ దగ్గర ఉన్న టెక్నాలజీ లేదు, మనుషుల చేత స్టీవ్ జాబ్స్ ఎట్లా పనిచేయించుకోవాలో తెలుసుకున్నాడు కాబట్టి అతడు సీఈఓగా మారి ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి మనుషులందరినీ సమీకరించి వాళ్ళందరినీ తను అడ్మినిస్ట్రేట్ చేశాడు. అందువల్ల అతనికి ఆ టెక్నాలజీ మీద గ్రిప్ దొరికింది. కాబట్టి కొంచెం నీకు తెలిస్తే, దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే, దాన్ని బట్టి నువ్వు కూడా ఈరోజు గొప్ప వాటిని సాధించవచ్చు పిల్లరా. సో అందుని బట్టి ప్రార్థన చేయాలి. 10 విచక్షణారహితంగా, బాధ్యతారహితంగా, కర్కశంగా, మూర్ఖంగా, అవినీతితో దేవుని యొక్క రెండవ సృష్టిలో ఉండేటువంటి వారిని కూడా చూసి మనం ప్రార్థన చేయాలి. అంటే ఏంటి, వీళ్ళు ఎగ్నెస్ట్ ద గవర్నమెంట్, ఎగ్నెస్ట్ ద పీపుల్, ఎగ్నెస్ట్ ద పీస్, సమాధానానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎంతసేపు మూర్ఖంగా ఉంటారు, బాధ్యతారహితంగా ఉంటారు, విచక్షణారహితంగా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, అవినీతిపరంగా ఉంటారు, రకరకాల అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఆ చట్ట వ్యతిరేకమైన చర్యలు, ఇలాంటి వాళ్ళు మనలో కూడా ఉంటారు. అంటే దొరకం అంతే, చట్టానికి దొరికితే దొంగ, దొరకకపోతే దొర, అట్లా మనలో కూడా చాలామంది ఉంటాం. ఇట్లాంటి వారిని చూసినప్పుడు దేవుని యొక్క రెండవ సృష్టి ఎందుకన్నానంటే, మొదటి సృష్టిలో దేవుడు ఆదామును ఎవరిని తయారు చేసినప్పుడు పాపాన్ని తయారు చేయాల. రెండవ సృష్టి ఎప్పుడైతే వాళ్ళని త్రోసివేయబడిన తర్వాత లోకమంతటి మీదకి పాపం వచ్చిందో, ఆ సృష్టి కంటిన్యూ అయ్యింది. నోవా కాలంలో దాన్ని కంట్రోల్ చేసినా, మొత్తం అన్నింటినీ తీసేసినా, మళ్ళీ తిరిగి అతనిలో నుంచి, దానిలో నుంచి కూడా ఆ స్వభావం, పాప స్వభావం అది మళ్ళీ బయటకు ఉత్పన్నమైంది. అది రెండవ సృష్టిగా చెప్తున్నాను. అందుకే అయితే వాటి కోసం కూడా, అలాంటి వ్యతిరేకతల కోసం కూడా ప్రార్థన చేయాలి. 11 వ్యవహారికమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు, ప్రాపంచిక సుఖాల విషయాలు, ఇవన్నీ కూడా దైవం యొక్క రెండవ సృష్టిలో నుంచి వచ్చినవే. అంటే మనం ఎలా వ్యవహరించాలి, మనుషులతో ట్రిక్కిష్గా అంటారు కదా, కొంచెం ఎవరి దగ్గర ఎలా ఉండాలి చూసుకుని నడవని రా అంటాం కదా, ఇలాంటి వాళ్ళు. తర్వాత ఆధ్యాత్మికమైన పేరు మీద మనం చేసేటువంటి చాలా భక్తి కార్యక్రమాలు, దైవ చింతన కార్యక్రమాలు, ప్రాపంచికంగా ఉండేటువంటి సంతోష సుఖ ఐశ్వర్యాలు, ఇలాంటి విలాస సంబంధమైన అన్నిటి కోసం కూడా మనం అలాంటి పనులు, మనుషులందరి మధ్యలో జరిగించే క్రియలు వాళ్ళ ద్వారా జరుగుతాయి కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మరి 12 విషయంలో వయస్సు కానీ, భేదము కానీ, అనుభవం కానీ, నిపుణత కానీ, జ్ఞానము కానీ, యోగము కానీ, ఇలాంటి వాటన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అంటే ఏంటి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని విషయాలలో రకరకాల అనుభవం కలిగిన వారు, రకరకాల వయసు, రకరకాల జ్ఞానం, రకరకాల ఆలోచన, రకరకాల నైపుణ్యత, వీటన్నిటి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా మొదటగా గుర్తుపెట్టుకోండి, ఈ 7 స్వచ్ఛమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ విషయంలో ప్రార్థన చేయడంకి దేవుడు ఏం కోరుకుంటాడంటే, అందరూ కూడా సహోదరులము, సమానత్వం కలిగిన వారం. ఇది ముందు మైండ్లో పెట్టుకో. డబ్బా లేదనేది డిఫరెంట్ ఇష్యూ, మనిషా లేదనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఒకవేళ రక్తమే అవసరమైతే ధనవంతుడు రక్తం ఎక్కిస్తావా, నీ కులపోటు రక్తం తెస్తావా, నీ మతమోటు రక్తం తెస్తావా, ఏదైనా ఒకటే కదా. మొన్నటి వరకు చూస్తే మర్కజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు మరి వ్యాప్తి చేశారని చెప్పి వాళ్ళందరినీ ముస్లిమ్స్ అనే కమ్యూనిటీని రకరకాలుగా మాట్లాడుకుని ఈ యెల్లో మీడియా చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి వాళ్ళలో ఏ తప్పు లేదు, వాళ్ళకన్నా ముందు చాలామంది ప్రయాణం చేశారు, వాళ్ళందరిలోనూ రకరకాలుగా ఉండుండొచ్చు. బట్ ఆ సమయంలో ఆ పరిస్థితి ఎదురైంది. అయితే వాస్తవం ఏంటి, ఈరోజు అదే ముస్లిమ్స్లో నుంచి ప్లాస్మా సేకరించి ఎవరైతే ఈ కోవిడ్తో, ఈ కరోనా వైరస్తో సఫర్ అవుతున్నారో ఆ ప్లాస్మాని యాంటీబాడీస్ కింద వాళ్ళకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు మరి ఆ ముస్లిమ్సే ఆ వ్యాధిని రెసిస్ట్ చేసి దాన్ని ఎదుర్కోగలిగిన శక్తిని పొందుకున్నప్పుడు వాళ్ళ శరీరంలో నుంచి తీయటానికి వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? మరి ఒకప్పుడు వాళ్ళు దుర్మార్గులైనప్పుడు ఇప్పుడు వారు దేవుళ్ళు కదా. కాబట్టి మతం చూడకూడదు, వ్యక్తిని చూడాలి. వాళ్ళు క్రియలు చెడ్డవైనంత మాత్రంలో వారిని మతాల మీదకి, వాళ్ళ కులాల మీదకు, ప్రాంతీయత మీదకి ఎప్పుడూ కూడా అలాంటి చెడ్డ అభిప్రాయాన్ని మనసులో తెచ్చుకోకండి. మీ పిల్లలకి ఇలాంటి చెడ్డవి విత్తకండి. మనుషులు అని నేర్పించండి తప్ప అది కులము కానీ మతము కానీ ప్రాంతీయత కానీ భేదాభేషాలు ఎప్పుడూ కూడా రాకుండా చూసుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఆత్మీయతలో సహోదర సమానత్వం. రెండవది, స్నేహం కలిగినటువంటి సౌభాతృత్వంలో మనందరం ఉండాలి. ఆల్ ఆర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అన్ని సమయాలలో ఫ్రెండ్లీగా ఉండాలి. మీ పిల్లలు మీ అమ్మ నాన్నగారితో కంటే ఇలాంటి బయట ఇంకొంతమందితో వాళ్ళు స్నేహంగా ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు అలా ఉంటారు, మీరు అలా ఉండరని మిమ్మల్ని కంప్లైంట్ చేస్తారు. నా దగ్గరకు వచ్చి పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు, నేను కొడతాను వాళ్ళని, చిన్నపిల్లల్ని గట్టిగా కొడతాను, కర్ర తీసుకుని కొడతాను, అయినా కూడా వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు వచ్చి నాకు విష్ చేయటం, నా ఒళ్ళోకి రావటం, నా దగ్గర కూర్చోటం, వాడు ఏమైనా తెస్తే చాక్లెట్ నాకు ఇవ్వటం, నాతో వాడు చాలా ప్రేమగానే ఉంటాడు. ఎందుకు? అదే విషయాలు వాడు ఇంట్లో ఉండే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అంటే వాడు కొద్ది సమయంలో వాడు తప్పు చేశాడని నేను గద్దించినా శిక్షించినా ప్రేమించిన పద్ధతి వాడికి సంతోషం కలిగిస్తుంది. అట్లా మీ ఇంట్లో ఎందుకు ఉండరానంటే ఆ స్నేహపు అట్మాస్ఫియర్ మీరు ఇవ్వరు. అలిగేయటం, కోపగించుకోవటం, చిరాగ్గా ఉండడం, పట్టించుకోకపోవటం, పెద్ద ఒకరోజు మీరు చిన్న తప్పు చేస్తే మీరు ఆ తప్పుకి మీ పిల్లల్ని 2-3 రోజులు దానికి శిక్షణ వేసేయటం, ఏ రోజు ఆ రోజు చాలు అని చెప్పిన మాటలు మర్చిపోవటం, ఈ కోపం చల్లారని క్రియలు, ఇలాంటి చెత్త పనులు చేస్తే పిల్లల హృదయాలలో మీకు వారికి ఉండాల్సినటువంటి ఆ సమానత్వాన్ని, సౌభాతృత్వాన్ని, ఆ స్నేహాన్ని పాడు చేసుకుంటారు. అట్ని కలిగి ఉండేలాగా మనము ప్రతి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. 3, సహనంతో కూడినటువంటి మంచి గుణాన్ని సంపదగా పెంచుకోవాలి. అందరి విషయంలో మనం ప్రార్థన చేయటం సహనం. ఒకరినొకరు సహించకపోతే, ఒకరినొకరు భరించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రేమ నియమం వర్ధిల్లదు. దేవుని విషయంలో ఆ పనిని సహనగుణంగా మనం చేయాలి. ఈ సహన గుణాన్ని అలవరచడానికి దేవుని యొక్క, క్రీస్తు యొక్క సమానత్వం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒకడు వచ్చి ఆయన అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయాలంటే నాకు ఇష్టమే, నేను ముడుతున్నాను, నీకు ముట్టు అంటే ముట్టుకుంటాను అన్నాడు. ఈరోజు అంటకూడదు, అంటరానితనము అని చెప్పి వీధులు బయట పెట్టిన ప్రజల్ని క్రీస్తు దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఈ సహనంతో కూడినటువంటి ఆ ప్రేమతో, ఆ స్నేహంతో, ఆ సహోదరత్వంతో ఆ టచ్ చేయగలిగాడు క్రీస్తు. అందుకే ఆ రకమైనటువంటి కులాన్ని, ద్వేషాన్ని, గోడల్ని దాటగలిగాడు. అందువల్ల సహనము గుణగణ సహనాన్ని ఎప్పుడు కూడా మనం తెచ్చుకోవాలి. 4, సేవా తత్పరతతో బ్రతకాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం సేవ చేయాలి. ఈరోజు లాక్డౌన్ పీరియడ్స్లో ఎంతమంది, ఎన్ని వేల మందికి అన్నం పెట్టారో తెలుసా? 200,000 రూపాయల ఆహారపు ధాన్యాలు ఉత్పత్తి చేయబడిన దానికన్నా ఉన్న వాటిలో నుంచి, నిలువులోంచి తీసుకెళ్లి అందరికీ పంచారు. అనేక ఎన్జిఓలు పనిచేశాయి. క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీసు అందరూ పనిచేశారు. ఈళ్ళు వాళ్ళు అనే పదం లేదు. హిందూ వర్గంలో అనేక మంది, మరి ఎంత దాన ధర్మాలు విపరీతంగా జరిగాయనంటే కేవలం అదంతా సేవా దృక్పథంతో పనిచేయడం. బట్ మినిమమైజ్డ్లో పనిచేయగలిగారు, మ్యాక్సిమైజ్డ్లో పనిచేయగలిగారు. తెలిసిన తెలియకపోయినా మైగ్రెంట్ లేబర్స్ నడుస్తూ ఉండే వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు, పోలీసు వాళ్ళకి ఇచ్చారు. ఎంత సేవా పరిచయం జరిగింది. ఇది అందరి కోసం జరగాలి. ఇది కేవలం లాక్డౌన్ పీరియడ్లోనే కాదు, రెగ్యులర్ పీరియడ్లో కూడా ఇది పనిచేయడానికి మన అందరి కోసం ప్రార్థన చేయాలి. 6, స్పిరిచువల్ టచ్, ఆత్మీయమైన స్పర్శ. అంటే లోకమంతటి కొరకు మనం ఆత్మీయమైన పద్ధతుల్లో బ్రతకటానికి దేవుడు ఎప్పుడూ కోరుకుంటున్నాడు. కాబట్టి ఆత్మీయమైనటువంటి పద్ధతి ఏంటంటే ఒక తల్లి స్థానం, ఒక తండ్రి స్థానం, ఒక అన్నయ్య స్థానం, ఒక అక్క స్థానం, ఒక చెల్లి స్థానం. అట్లా మనందరం కూడా దైవికమైన సంపూర్ణమైన ప్రేమ, ఆత్మీయమైనటువంటి స్పర్శగా వాళ్ళని కలుసుకోగలగాలి. అది స్కూల్ నుంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. స్కూల్ నుంచి ఏర్పడిన ఫ్రెండ్షిప్లో దుర్మార్గమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే 6వ క్లాస్కి వచ్చేటప్పటికీ మనం తింటున్నటువంటి హార్మోన్లతో పెంచబడినటువంటి బాయిలర్ కోళ్ళు వల్ల, చికెన్ వల్ల, కూరగాయల వల్ల ఈ కల్తీ ఆహారాలు శరీరంలో హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేసేస్తున్నాయి. ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుంది? గ్రంథులన్నీ విపరీతంగా ఎక్సైట్ అయిపోతున్నాయి, అంటే ప్రేరేపించబడిపోతున్నాయి. అందుకే 6వ తరగతి 5వ తరగతికి వచ్చేటప్పటికే ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయిపోతున్నారు. అంటే వాళ్ళ శరీరాలలో విపరీతమైనటువంటి హార్మోన్ల ప్రభావం వల్ల అన్ని రకాల గ్రంథులు ఉత్ప్రేరకాలుగా మారిపోయి ప్రేమించేసుకుంటున్నారు. 5వ క్లాస్ నుంచి ప్రేమలో పడిపోతున్నాడు. 6వ క్లాస్కి వచ్చేటప్పటికి శారీరక స్పర్శను ఎదురు చూస్తున్నాడు. 7వ క్లాస్కి వచ్చేటప్పటికి అబార్షన్లు అయిపోతున్నాయి. 10వ క్లాస్కి వచ్చేటప్పటికి ఇద్దరు ముగ్గురితో వాళ్ళు సహవాసం చేసేస్తున్నారు. ఇతర దేశాలలో లాగా వాళ్ళు బాయ్ ఫ్రెండ్ని, గర్ల్ ఫ్రెండ్ని ఎంచుకోండి అన్నట్టు మన దేశంలో కూడా చిన్న పిల్లలతోనే చాలా పెద్ద పెద్ద పనులు. దానికి కొన్ని సినిమాలు ప్రేరేపించబడిన చెత్త సినిమాలు, చెత్త మీడియాలు, 10వ క్లాస్ పిల్లోడు ఇంటర్మీడియట్ అమ్మాయిని లేకపోతే టీచర్ని ప్రేమించాడని రకరకాల చెత్త చూపించి మనుషులు ఇంకా రెచ్చగొట్టేస్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నటువంటి బయట ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలలో పరిశుద్ధమైన ఆత్మీయ స్పర్శ కరువైపోయింది. ప్రజలందరూ సుఖంగా మాన్యంగా ఉండాలంటే చక్కటి ఆత్మీయ స్పర్శ కోసం ప్రార్థన చేయాలి. ఒకప్పుడు మనం స్స్కూల్లో చదువుకున్నటువంటి పెద్ద వయసులో, ఈరోజు 40-50లో ఉంటున్న వాళ్ళు చూస్తే ఆ రోజులు ఈ కొవ్వు లేదు, ఈ పైచ్యం లేదు, ఈ ప్రేమించాలనే పైచ్యం లేదు. ఉన్నా కూడా ఎక్కడో 10 మందిని చూస్తే ఒక 100 మంది క్లాసులో ఉంటే ఒకడ ఎవడో చేసేవాడు ఈ ముదురుగాడు. ఇప్పుడు అలా కాదు, అందరూ వెంటనే ప్రేరేపిస్తారు. పిల్లోడు మన స్కూల్లో ఒక చిన్న వీడియో చూశాను, స్కూల్కి వెళ్ళి పెట్టేటప్పుడు మా అమ్మ నా గర్ల్ ఫ్రెండ్కి నా బెంచ్ మేట్కి నువ్వు అది సపరేట్గా బాక్స్ పెట్టు అంటున్నాడు. ఏంటడికి ఆ ఎల్కేజీ పిల్లడికి గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటండి? మనమే కదా ఎంకరేజ్ చేస్తున్నాం, మనం చేసే పాకి పనులు పిల్లలు చూస్తున్నారు, ఆ చెత్త పనులు వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నెంబర్ 7, స్వచ్ఛమైన ప్రేమను పారదర్శకంగా ప్రదర్శించడం కోసం ప్రార్థన చేయాలి. చాలామందికి తెలుసు ప్రేమ అనే దానిలో కల్తీ లేదు, కానీ కల్తీ అయిన ప్రేమనే మనం ఈరోజు వెంబడిస్తున్నాం, క్రీస్తు ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. అలాగే మనం స్వచ్ఛమైన ప్రేమ అవసరత కొరకు అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ విషయాల్లో మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో కక్షలు ఉండవు, విభేదాలు ఉండవు, అల్లర్లు ఉండవు, గొడవలు ఉండవు, ఎప్పుడు ఉండవు రావు. మరేమొస్తుంది? సమాధానం వస్తుంది. ఎప్పుడైతే ప్రపంచంలో ఒక కుటుంబం నుంచి నెమ్మది నెమ్మదిగా సమాధానం ప్రారంభమవుతుందో ప్రశాంతత ఆటోమేటిక్గా ఏర్పడిపోతుంది. ఇక్కడ ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటమంటే ఒక 3 విషయాలను మళ్ళొకసారి చెప్పాల్సి ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే, ప్రజలందరికీ కావాల్సిన అవసరతలు దేవుని పక్షంగా పొందటం కోసం ప్రార్థన చేయాలి. భూమినే గనక దేవుడే గనక ఆయన దీవించకపోతే, ఆశీర్వదించకపోతే, దాని ఫలాన్ని ఇవ్వకపోతే కరువుతో చచ్చిపోతాం, ఆకలితో చచ్చిపోతాం. రాబోతున్న కాలంలో ఒక పెద్ద ప్రమాదం ఉత్పాతం జరగబోతూ ఉంది. అది మిడతల దండయాత్ర కావచ్చు, మరొక రకమైనటువంటి కెమికల్ దండయాత్ర కావచ్చు. ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో ప్రపంచ దేశం కరువుతో కొట్టుకోబోతుంది, ఆ అల్లలాడిపోబోతుంది. ఈ టైంకే వాళ్ళు దాన్ని సిద్ధపరచుకోవాల్సినటువంటి ఆహారాలను తొందరగా సిద్ధపరచుకోకపోతే, దానికి కావలసిన ప్రణాళికకు తగిన రీతిగా ప్రపంచంలో ప్రొడక్షన్ కనుక తయారవ్వకపోతే, ఖచ్చితంగా సగం ప్రపంచం కరువుతో ఆకలితో చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ కమింగ్ ఇయర్స్లో ఇది జరగబోతోంది. ఏదైనా ఈ 2020లోనే మనకు దీనికి ప్రారంభం ఆల్మోస్ట్ ఒక 3/3 భాగంలో ఒక 1/1 భాగం జరిగిపోతుంది. కాబట్టి ప్రమాదకరమైన హెచ్చరిక ఇది. ప్రపంచమంతటికీ కూడా జరగబోయే హెచ్చరిక ప్రభు చెప్తున్న మాట ఇది. అందువల్ల ప్రపంచమంతటికీ కావాల్సిన అవసరతలలో మొదటిగా ఆహారం, రోటి, మకాన్ ఆర్ కపడా, ఇది మనకి సూత్రం. అంటే ఉండడానికి ఇల్లు, తినటానికి తిండి, వేసుకోవటానికి వస్త్రాలు, ఈ 3 ఉంటే సామాన్యమైన అవసరతలు. వీటన్నిటికోసం ప్రజలందరికీ అందరం కోసం ప్రార్థన చేయాలి. నీకు ఎక్కువ ఉంటే వారికి ఇవ్వడానికే, నీవు సంపాదించుకునే భాగ్యం కలిగిస్తే లేని వారికి సహాయం చేయడానికి నువ్వు ఇది మైండ్లో పెట్టుకో. ప్రజలందరి కొరకు చేయాల్సిన పని ప్రార్థనలో. 2వది, అందరికీ ఉండాల్సింది ఆరోగ్యం, వైద్యం అందాలి. అన్ని రకాల ప్రాథమిక వైద్యాలు వారికి అందడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి, మనవంతుగా మనం కూడా వాటికి కృషి చేయాలి. 3వదిగా, ప్రజలందరికీ ఉండాల్సినటువంటి గొప్ప సంతోషం కలిగి ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలంటే వాళ్ళకి చేయటానికి ఏదో ఒక పని ఉంటే వారికి దాన్ని సంపాదించుకోగలిగితే దాన్ని బట్టి తృప్తి దొరుకుతుంది. కష్టార్జితం వలన సంతోషం కలుగుతుంది. ఆ తృప్తి దొరికితే సంతోషం, సంతోషం దొరికితే సమాధానం, సమాధానం దొరికితే అందరూ కూడా గొప్ప సంతోషంగా ఆ సర్వజనం కూడా ఉండగలుగుతారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిలో మనం చేసేటువంటి ఒక బలహీనతను కూడా మనం గుర్తు చేసుకుందాం. ఏంటంటే, ఒక డూస్ అనే పదం చూస్తున్నాను. మొదటి తెసలోనికి పత్రిక 1వ అధ్యాయంలో ఈ వచనం చూపిస్తాను మీకు. తెసలోనికి రాయబడిన 1వ పత్రికలో 1వ అధ్యాయంలో 2-3 వచనాలలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పౌలు ఎలా చేశాడో ఈ విషయాన్ని, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అర్థమైందా? ఎందుకు ఈ విషయాన్ని మనకు మెన్షన్ చేశాడో, ఆయన చేశాడు, మనకు చెప్పాడు, మనం చెయ్యాలి, అప్పుడు వెళ్ళి చెప్పాలి. నేను నిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు మా ఇంటి అంతటిని కూడాను ఈ రకంగా దప్పిస్తానని దేవుడు చెప్పాడు. నీకు ఎప్పుడు అలాంటి చెప్పడమ్మా. అలా నువ్వు చేసేదానివైతే, అలా నువ్వు చేసేవాడివైతే, నీకు ఇతరుల కొరకు ప్రార్థన చేయమని నిన్ను అసైన్ చేస్తాడు. నువ్వు దానికి రెడీ అవ్వాలి. అది వదిలేసి ఎంతసేపు నేను చేస్తే నాకు వచ్చింది, నేను చేస్తే నాకు ఇచ్చాడు, నేను చేస్తే నాకు అది దొరికింది, అలాంటి తప్పుడు ప్రార్థనలు ఉండవు. లోకమంతటి కొరకు చేసేటువంటి విషయాలలో నేను ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తానో, అతను ఎంత చక్కగా చెప్పాడు చూసారా, ఆ విషయాలలో వారి పని గురించి, వారి ప్రయాస గురించి, వారి నిరీక్షణతో కూడిన ఓర్పు గురించి నేను మానక ప్రార్థన చేస్తూ, అంటే అందరి క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే 2వ అధ్యాయంలోనే 13వ వచనంలో కూడా ఆ మాట చెప్పాడు. ఇక్కడ 1 తెస్సలోనికి పత్రిక 2వ ఆ హేతు చేత మీరు దేవుని గురించిన వర్తమానము వాక్యములను అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానికి అంగీకరించిన గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, యాచనలు చేయటానికి, ప్రార్థనలు చేయటానికి నువ్వు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. అలా ముందుకు వెళ్ళాలి అని అంటే ఆయన రకమైనటువంటి అనుభవాన్ని మనకిస్తున్నాడు. అలా చేసే స్థాయికి మనం ప్రేరేపించబడాలి అని చెప్తున్నాడు. అలాగే కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో కొలసియన్స్ చాప్టర్ 1:3 మూడవ వచనం ఇక్కడ అంటాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రికి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఎల్లప్పుడు అనే పదం ఒకసారి అందరూ మాట్లాడండి, నోడుతానండి, ఎల్లప్పుడు అనండి. ఇప్పుడు చెప్పండి, ఎల్లప్పుడూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వీళ్ళ కోసం ఏం ప్రార్థన చేసుకున్నట్టు? డౌట్ వచ్చిందా? నాకు వచ్చింది, అదే డౌట్. అంటే ఎల్లప్పుడూ ఎంతసేపు ఏం ప్రార్థన చేస్తున్నావు? నాది, నాకు, నాకే, నా వల్ల, నా కొరకు, నా కుటుంబం, మా అమ్మ, మా అప్ప, మా బాబు, మా తల్లి, మా తమ్ముడు, మా కుటుంబం. అసలు బైబిల్ దీనికి ఎంత వ్యతిరేకమో దాని గురించి మనం అంత ఎక్కువగా చేసుకుంటున్నాం. అంటే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవద్దా? తెలుసు, నువ్వు అడగక మునుపు ఆయన గురించి అన్ని విషయాలు తెలుసు. నువ్వు నీతి కలిగిన దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే నీ లోపల ప్రయారిటీస్ మారుతాయి. ఏవి ఇంపార్టెంట్ కాదు దేవుడు చెప్తాడు. అట్లనుంచి నీకు మార్పు వస్తుంది. ఆ మార్పు కలిగిన ప్రార్థనా జీవితం అనేక విషయాల్లో దేవుడు నీకు ఇచ్చేలా చేస్తుంది. ఇప్పుడు నేను మరొకడు కోసం నేను సహాయపడుతున్నప్పుడు ఖచ్చితంగా నా అవసరం దేవుడు తీర్చడా? అది కదా దేవుని యొక్క లింక్, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, మరి ఈ అందరి విషయంలో పరిశుద్ధుల పట్ల వారు ఇలాగా ఎప్పుడూ కూడా సంఘాల నుంచి విభజించబడటం కాకుండా, అంటే కొలసీకి చేశాను, ఎఫ్సీకి చేశాను, గల్తీకి చేశాను, తెస్లోనికి చేశానని కాదు పౌలు చెప్పేది. అందరి విషయాలలో అందరి కొరకు మానక ప్రార్థన చేస్తున్న విషయాలు వాళ్ళకి ఎంఫసైజ్ అవ్వటానికి ఆ విషయాలను చెప్పుకుంటూ వచ్చాడు. సో ఈరోజు అలాగ మీరు వాటిని చేయగలగాలి. సంఘాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అందరూ ఏం చేస్తామంటే సంఘాల ఐక్యత కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఐక్యతగా ఉండాలి. దేనికి ఐక్యతగా ఉండాలి చెప్పండి? అదే ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే మనందరం కనుక ఐక్యతగా ఉంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఎవడెవరో నువ్వు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రభు దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ప్రభు జోక్యం చేసుకునే పని చేయాలి. నువ్వు వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి గవర్నమెంట్ మీద అణిచేద్దాం, మేము ఎక్కువ మంది ఉన్నామంటే ఎక్కువ తక్కువ సంబంధం లేదు. దేవుడే కనుక మీ పక్షంగా పోరాడకపోతే ఎక్కువ కొన్ని ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నోసార్లు ఓడిపోయారు. సంఖ్యాబలం ఎప్పుడు దేవుడు చోట్ల, దేవుడు వారి పక్షంగా ఉన్నాడా లేదో చూసుకుంటున్నాడు. దేవుడు వారి పక్షంగా ఉండాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన చెప్పినట్టు చేయాలంటే వాక్యానికి ఫాలో అవ్వాలి. వాక్యం ఫాలో అవ్వాలంటే వాక్యం అంటే ఆయన మాట, మాట ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వాలంటే నువ్వు అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని వాటి గురించి వీటి గురించి నువ్వు బలహీన పడితే కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా, స్థిరంగా ఉండాలని ప్రతి సందర్భంలో మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి కండిషన్లో కొన్ని వార్తల్లో ఉండేటువంటి దేశాలు మనకు వినపడుతుంటాయి. సమ్ పీపుల్ విల్ సే దట్, ఏంటంటే ఇప్పుడు వార్తల్లో చూసారా మొట్టమొదట ఇటలీ ఉంది. ఎందుకు? ఎక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది ప్రజలు మరణించడం జరిగింది వార్తల్లో ఉన్నటువంటి దేశాల కోసం. ఇలాంటి ప్రజలు వాళ్ళందరి కోసం ఇప్పుడు మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇటలీ దేశంలో ఉన్నటువంటి మరణం జరుగుతున్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకో. ఏ ఇంటిలో ఏ మరణం రాజ్యం వెళ్ళిందో ఆ మరణానికి విడిచిపెట్టబడిన కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. అలాగే అమెరికా రాష్ట్రాలలో పెట్టలు రాలంటే రాలిపోతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకో. ఏ దేశంలో ఈ ప్రపంచం విపత్తులు జరిగినప్పుడు ఏ వార్త నీ దగ్గరకు వస్తుందో ఆ దేశాల కొరకు ప్రార్థన చేయాలి. ఆ దేశంలో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే అంటే రెగ్యులర్గా అందరి కోసం చేస్తూ ఆ ప్రత్యక్షతను మనం తీసుకోమని చెప్తున్నాడు. అంతేకాదు, అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క రక్షణ, వాళ్ళ యొక్క రక్షించబడినటువంటి వారు కొంతమంది ఉంటారు, రక్షించబడని వారు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మీరు గమనించారా, సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోతుందనే విషయం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు కిందకు వచ్చి ఏమన్నాడో తెలుసా? నేను అలాగా వాళ్ళు చేశారో లేదో చూస్తానన్నాడు. అంటే ఎందుకు అలా జరిగింది అని అంటే అక్కడ వచ్చిన ముందు వాళ్ళ గురించినటువంటి మొర్ర నా దగ్గరికి చేరిందన్నాడు. ఎవరైతే దేశం కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆ దేశ రక్షణ కొరకైనటువంటి ప్రజల మధ్య ఉన్న బలహీనతల కొరకు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, దేవుడు ఆ ప్రదేశంలోకి దిగి వచ్చి వాళ్ళని చెక్ చేసినట్లు, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేసినట్లు మనం బైబిల్లో చదువుతాం. అంటే ఆ సందర్భంలో ఆయన దిగి వచ్చి ఆ ప్రకారం మొర్ర ప్రకారం ఉందో లేదో చూశాడు అని అంటే ఏంటి అర్థం? మనం చేసినటువంటి మొర్ర. రెండవది, ఎవరు మొర్ర పెట్టారు? అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మొర్ర ఆయన దగ్గరికి వచ్చింది అని చెప్పాడు కదా, ఎవరు పెట్టిన మొర్ర? ఆ ప్రదేశంలో సొదొమ గొమొర్రాలో ఉన్న దేవుని ప్రార్థన చేశారా? వాళ్ళు ఏమైనా మొర పెడతారా? ఆల్రెడీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ, మరి వ్యభిచారంతోనూ, లోక సంబంధమైన విగ్రహారాధనతోనూ రకరకాలుగా అక్కడ ఎవడొచ్చినా వాళ్ళతో మేము పడుకోవాలి రెండ్రా బాబు అని పిలిచి బలవంతం చేసి దేవదూతలతో వ్యభిచారం చేయబోయారు. అలాంటి ప్రజలు ఎందుకు ప్రార్థన చేస్తారు? అలాంటప్పుడు ఆ దేవతలకు ఎవరికైతే వాళ్ళు చేస్తారు, దేవతలు మొర పెడతాయా, అయ్యో మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని? కాదండి, నీతిమంతుల యొక్క మొర్ర దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. ఆ ప్రదేశం నుంచి ప్రభువుని కనికరపడేలా చేస్తుంది. ఆ ప్రదేశం నుంచి దేవుని కలుగు చేసుకోవటానికి రిక్వెస్ట్ చేసి తీసుకొస్తుంది. ఆ మనఃపూర్వకమైన నీతిమంతుని ప్రార్థన బహుబలం కలిగింది. అలాగ నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అలా నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, ప్రజల కొరకు నువ్వు నేర్చుకోవటం అవసరం. అందువల్ల దేవుడే కలుగు చేసుకుని ఆ దేశం మీద ఉన్నటువంటి ఉగ్రతను తగ్గించడానికి, తీసేయటానికి, లేకపోతే ఆ ఉగ్రతకు తగిన జీతము వారికి ఇవ్వటానికి ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక్కడ నేను రాజులందరి కొరకు ప్రార్థన చేయాలి అనే విషయానికి వెళ్లే ముందు ఇక్కడ మనందరికీ కొరకు, స్వస్థత కొరకు అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి వెనక్కి వచ్చి యాకోబు పత్రికలో మనం చదివినటువంటి లేఖన భాగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూసుకుందాం. జేమ్స్ యాకోబు పత్రికలో మనకి ప్రార్థన చేయమన్నటువంటి మాట చూసినట్లయితే 5:14 ఆయన మనందరి కొరకు చేసినటువంటి ప్రార్థన విషయంలో ఆఖరి భాగం ఒకటి ఉండిపోయింది. అది కూడా నేను మీకు వివరించాలి. ఎందుకంటే మన ప్రార్థనలో ఇది ఫుల్ఫిల్ అవ్వాలంటే 16 దగ్గరకు వచ్చేటువంటి మాట్లాడుతున్నాడు, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైంది, బహుబలం కలిగింది అయి ఉంటుంది. అక్కడ ఏలియా అంటే మనలాంటి స్వభావం కలిగిన మనిషి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనం మెన్షన్ చేసుకోవడం కారణం ఏంటంటే, నీవెప్పుడైతే ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, నీ సహోదరుడు అనబడిన, నీకు దగ్గరగా ఉండిన, నీకు రాపిడి పెట్టబడిన, నీకు అనుసంధానం చేయబడిన, నీ రిలేషన్స్లో యాడ్ చేసిన వ్యక్తిని నీ దగ్గర పెడతాడండి దేవుడు. ఇప్పుడు చూడండి, మీరు మీ పక్కింటి వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటారండి, చాలా కంఫర్ట్గా ఉంటారండి, చాలా ప్రేమగా ఉంటారండి, వాళ్ళతో మీరు మర్యాదగా మాట్లాడతారండి. మీ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడరు. ఊరి మీద మీకు 1000 ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫేస్బుక్లో 100 ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫోన్ డైరీలో కొన్ని 100 పేర్లు ఉంటాయి మీ ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరితో నీకు గొడవ ఉండదు, గొడవ అంతా నీ భార్యతోనే, నీ మగుడితోనే. ఎందుకు నీ ఇంట్లో నీకు ఎంత పోరాటం? ఎందుకు నీ పిల్లలకి నీకు పడంతనం? కొంతమంది నేను చూసినప్పుడు ఐ లవ్ మై మదర్స్ డే అని చాలామంది తల్లుల గురించి వాళ్ళు పెట్టినటువంటి విషయాలు, పోస్టులు చూస్తే ఓ సోషల్ మీడియా లవ్ చాలా బాగుంది అనిపించింది. నిజం చెప్పనా, 100 మా అమ్మగారితో మాకు సంబంధం ఉంది అని చెప్పినటువంటి మంచి ఫోటోల కన్నా 1000 ఆ తల్లికి ఆ పిల్లలకి మధ్యలో సత్సంబంధం లేకుండా పెరిగిన కుటుంబాలే ఉంటాయి చూసుకోండి. దే డోంట్ నో ఈవెన్ వాట్ ఈస్ ద ఎఫెక్షన్ ఆఫ్ మదర్, ఎఫెక్షన్ ఆఫ్ లవ్. ఇందాక మా పాప ప్రశ్న అడిగింది, యానిమల్స్కి ఎక్కువ ఉంటుందా లవ్, మనుషులకి ఎక్కువ ఉంటుందా అని. అప్పుడు నేను కూర్చుని ఆలోచించడం మొదలు పెడితే నాకు అర్థమైంది, అప్పుడు యానిమల్ తన పిల్లల్ని పెంచి పెద్ద చేసేటప్పుడు తీసుకున్నంత కేర్ ఈరోజు దినాల్లో తల్లిదండ్రులు తీసుకోవట్లా, ఒకప్పుడు దినాల్లో కూడా లేదు. ఎందుకంటే ప్రయాస, మన కడుపు మనకి దేవుడు, మన కడుపు మనం సంపాదించుకుని మన పిల్లల కోసం సంపాదించాలని కనీసం వెంటనే పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి పడేస్తున్నాం. పిల్లల్ని ఎలా పెంచాలో కూడా మనకు తెలియట్లా. ఆ దైవికమైన ప్రేమ గురించి మనం చూపించే స్థాయే లేని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులతో అంత క్లోజ్ అటాచ్మెంట్స్ ఎక్కడ పెరుగుతారు? అంత ఎఫెక్షనేటివ్గా ఎక్కడ పెరుగుతారు? మన అలాంటి మధ్యతరగతి దేశాల్లో జరగదు, కుటుంబాల్లో జరగని పని. కానీ చెప్పుకోవటానికి మాత్రం మా అమ్మగారు ఒకరు ఉన్నారంటే, ఇప్పుడు ఎదిగిన మనస్తత్వానికి ఆ తల్లి పెంచిన పద్ధతిలో ఆ లేనితనం కూడా మనకు ఉన్నతనంగా ప్రేమగానే కనపడుతుంది, అది మెచ్చుకోవాలి, అభినందనీయం. కానీ వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన తల్లి కూతురు, తల్లి కొడుకు మధ్యలో ఉండాల్సినంత గొప్ప ప్రేమతో, ఆ తండ్రి కూతురు తండ్రి కొడుకుతో ఉండాల్సినంత చక్కటి కెమిస్ట్రీతో వండర్ఫుల్గా నేను 100% చెప్తున్నాను, లేదు, ఉండదు కూడా. అలాంటి స్థాయిలో మనము ఎదుగుతున్నాం. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకున్నంత యథార్థతతో అక్కడ ముద్దెట్టని తల్లిదండ్రులు ఉన్నారు, ఓల్డేజంలో వదిలేసిన కొడుకులు ఉన్నారు. ఏంటి పరిస్థితి అంటే సమస్య అంతే. వాళ్ళ వ్యసనాలకు, వాళ్ళ బలహీనతలకు వాళ్ళు, కొంతమంది బలవంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళ సంపదన కొరకు కొంతమంది, నిజానికి ఆ రిలేషన్షిప్ అనేది మిస్ అయింది. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, మన పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఎలా ఒప్పుకుంటామండి? పిలిచి పిల్లలు, బాబు నేను తప్పు చేశానా, క్షమించు ప్రభా, నన్ను క్షమించండి సార్, మా బైబిల్ చెప్పింది సార్, నెల్లి ఊరని తిరుగుతామా? ఇది కాదు. ఎందుకు ఆ విషయాన్ని మనతో చెప్తున్నాడంటే, మనం దేవుని యొక్క స్వరూపంలోనే ఖచ్చితంగా రావాలంటే సామాజిక స్వస్థత అవసరం. ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటం ద్వారా సమాధానం పొందటం అవసరం. సామాజిక స్వస్థత అంటే ఏంటంటే, సమాధానంగా ఉండలేనితనం. నువ్వెవరిని చూసినప్పుడు తెల్లవారులేగిస్తే రాత్రి పడుకునే లోపు కొంతమందితో నువ్వు సమాధానాన్ని కోల్పోయి ఉంటావు. ఆటో వాడు చెలరేవనందుకో, బస్సులో కండక్టర్ నేను ఏమో అన్నందుకో, ఎవడో ప్యాసింజర్ నేను ఏదో చేసినందుకో, మీ ఆఫీస్లో ఫ్యూనో, మీ వీధిలో మరి కొళాయి దగ్గర ఎక్కడో చోట, ఆ విషయాలలో నువ్వు రాత్రి అయ్యేలోపు నీ హృదయంలో నుంచి సమాధానం రావాలి. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి. ప్రభువా, నేను విసుక్కున్నాను, నేను కోపగించుకున్నాను, నేను తిట్టాను, అసహించుకున్నాను, మాట్లాడాను, ద్వేషించాను, నన్ను క్షమించడం దేవుని సన్నిధిలో సమాధాన పడాలి. వారితో నువ్వు 2 అభిప్రాయం మార్చుకుని ఇలాంటి స్థాయిలో కనపడగలగాలి. నా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, ముందు రోజు ఫుల్గా వీధిలో తిట్టంటే వీడియో తీసి నాకు పెట్టారు, ఇటు చూడండి ఎలా తిడుతున్నాడని. మరుసటి రోజు చచ్చుకొచ్చాడు ఆదివారం పూట. వచ్చినప్పుడు చాలా ఫ్రెండ్లీగా అందరితో చాలా పీస్ఫుల్గా ఉన్నాడు, ఏమీ తినలేడు, తాగుబోతు కాదండి, మంచోడు, ఏంత చక్కగా వచ్చి అందరితోనే మాట్లాడుతున్నాడు. నేను అడిగాను, ఏంట్రా నిన్న అంతరార్థంతం చేసావు అంటే, అందుకే కదా సార్ వాళ్ళు సమాధానంగా ఉన్నాను అన్నాడు. ఆడు దైవికమైన స్వాసత పొందినాడు కదా, ఒప్పుకున్నాడు ఆడే. అంతేకాదు మనం సహవాసంలో ఎప్పుడైనా మనకు ఉన్నటువంటి ద్వేషాలు భిన్నాభిప్రాయాలు రాక మానవ కాబట్టి, ఎవరి వలన అభిప్రాయం కలిగిందో వారికి శ్రమ కాబట్టి, ఈ భిన్న భిన్న అభిప్రాయాలు కలిగిన వెంటనే మనమందరం ఇవ్వాలంట వాళ్ళతో సమాధానంగా ఉండాలి, వాళ్ళ కోసం ఒప్పుకోవాలి. అయ్యో సార్ నేను మొన్న మీ గురించి నేను కొంచెం చిన్న బ్యాడ్ ఒపీనియన్గా వచ్చాను, ఐఎమ్ సారీ సార్, అలా అనుకోకండి. ఒక క్షణంలో పోవాలి అంతే, అంతేగాని కూర్చుని మీరు క్షమించారా, మీరు మర్చిపోయారా అని ఆ యాశాలు వేసిన వాళ్ళు ఉన్నారు కదా సినిమాల్లో, అట్లా మీరు వెనక అతను పడిపోకండి. క్షమిస్తేనే మీరు క్షమించాలంటేనే అలాంటి పనులు చేయకూడదు, వెంటనే ఒక క్షణంలో దాని చెప్పాడు. మూడోది ద్వేషరహితంగా ఉండగలగాలి, ద్వేషం ఉండకూడదు. ఒప్పుకున్నావంటే ముందు నీ హార్ట్లో నువ్వు క్షమించబడితే, నువ్వు ప్రభు దగ్గర సమాధాన పడి క్షమించబడితే, అప్పుడు నువ్వు ఇతర ప్రదేశాల్లో కూడా చక్కటి సమాధానాన్ని తెచ్చుకోగలుగుతావు. అందుకని చాలా ముఖ్యంగా ద్వేషం లేకుండా, ఎక్కడైనా ఎవరితోనైనా ద్వేషం కలిగి ఉంటున్నామేమో, ఏదైనా పరిస్థితుల్లో మనం ద్వేషపూరితమైన అభిప్రాయాలకు వచ్చేస్తున్నామేమో, వాటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత స్వంత నీతి మనకు ఉంటుందండి, దానికి సంతోషంగా గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, తప్పు. స్వనీతిని ఎప్పుడు కూడా మనం గెలవాల్సిందే, స్వంత నీతిని విడిచిపెట్టాలి. దానికోసం మనం ఒకరితో ఒకరు ఒప్పుకునేటప్పుడు మన స్వనీతి తగ్గుతుంది, మనం ఓడిపోగలుగుతాం, మనం తగ్గగలుగుతాం, మనం తగ్గించుకోగలుగుతాం. దానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని రాజ్యం కోసం, దేవుని రాజ్యం నీతి సమాధానం ఆత్మీయందలి ఆనందం, అది తెచ్చుకోవడం కోసం మనం ఏమవ్వాలి, సమాధాన పడాలి, క్షమాపణ పొందాలి. మనం అభివృద్ధి పొందాలి అని అంటే మనకు మన పొరుగు వారికి మధ్యలో, మన చుట్టుపక్కల పరిస్థితుల మధ్యలో దేవుడు దాన్ని వాడుకుంటాడు. కాబట్టి మనం వారితో కూడా చక్కటి క్షేమం అభివృద్ధి కోసం సమాధానంగా స్వస్థత పొందాలి. మరి మనం అవతల వ్యక్తుల్లో క్షేమం కోసం, తీనత్వం కోసం, యోగ్యత కోసం సమాధాన పడాలి. అవతలంటే మన చుట్టూ ఉండేటువంటి, మన పరిస్థితులు ఉండేటువంటి వ్యక్తులు ఎవరున్నప్పటికీ దేవుని యొక్క రాజ్యమును అభివృద్ధి పరచడానికే కాకుండా యోగ్యులుగా, దీనులుగా, క్షేమంగా ఉంచడం కోసం. అంటే మనం కొన్నిసార్లు కొంతమందిని చూసేటప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్గా ముందే మనం నమస్కారం పెట్టేస్తాం, చాలా మౌనంగా చాలా గొప్పగా ఉంటూ ఉంటాం. మా దగ్గర మా అపార్ట్మెంట్లో కిందన ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక ఇద్దరు ఉన్నారు, మా కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉంటారు, వాళ్ళు వాకింగ్ చేస్తుంటారు, మేము వాకింగ్ చేస్తుంటాం. వాళ్ళు కనపడిన వెంటనే మనకి తెలియకుండానే హార్ట్ఫుల్గా అధికారులకు మనం వందనాలు చెప్తాం, సార్ గుడ్ మార్నింగ్ సార్ అని మనం మాట్లాడతాం, గుడ్ మార్నింగ్ మేడం అంటాం. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి, మనం వాళ్ళకి మనకి ఏ గొడవలు లేవు, కానీ రాజ్య సంబంధమైన సమస్యలు లేవు, అధికారత వినియోగం లేకపోతే మనం కింద స్థాయిని పోలిక లేదు, కానీ అందరూ క్షేమంగా ఉండాలి అనే విషయంలో ఒకరినొకరు మనన చేసుకునేటువంటి మర్యాద క్రమం అది. కాబట్టి ఎవరైనా అధికారులు కనపడినప్పుడు నేను ముద్దుకైన అనుకున్నావా, లేకపోతే మోసేను అనుకున్నావా, నేను ఎందుకు మోకాలు వేయాలి, ఇలాంటి తలవిరుసు పనులు చేయకండి. అందరం కూడా సామాజికమైన ఒప్పుదల కొరకు ఒకరితో ఒకరు ఒప్పుకోవడం అంటే, పాపాలను ఒప్పుకోవడం అంటే మన బలహీనతలను మనం అంతరంగంలో కన్విక్ట్ అవటం. అంతేగాని పిలిచి ప్రతి ఒక్కడికి సార్ నేను మొన్న మీ గురించి తప్పు అనుకున్నాను సార్ అని చెప్పి వెళ్ళి పోస్ట్ పెట్టాను సార్ అని చెప్పి దాని గురించి మాట్లాడడం కాదు. యూ హ్యావ్ టు కన్విక్ట్, నువ్వు ఒప్పుకునే స్థాయికి నువ్వు రావాలి. అవసరం బట్టి వ్యక్తులు నీకు ఎదురుపడితే ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచి దైవికమైన సంతోషాన్ని, సమాధానాన్ని తెచ్చుకోవాలి, విజయాన్ని పొందుకోవాలి. ఒకవేళ వాళ్ళు నీకు ఈ జీవితంలో తరసపడకపోయినా ప్రభు సన్నిధిలో క్షమాపణ పొంది సమాధానం పొంది ముందుకు సాగిపోవాలి. ఒకవేళ వాళ్ళు చనిపోతే నీకు తీర్పు లేదు, ఒకవేళ వాళ్ళు బ్రతుకుంటే ఒక మెసేజో, ఒక పోస్ట్ కార్డో, ఒక మాటో, ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఎవరి దగ్గర మాట్లాడితే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుద్దు కదా, ఎవరి దగ్గర స్విచ్ చేస్తే అదే మాట చెప్తే అక్కడికి వెళ్తుందో, వాళ్ళకి ఆ వర్తమానం పంపడం, ఇటువంటి దైవికమైన చర్యలని మనం చేయాలి. అంతేకాకుండా ఎప్పుడూ కూడా మనం వారిని కోపంతో కానీ దుర్నీతితో కానీ ఈ సహవాసపు పద్ధతిలో ఒప్పుకోవడం అనేది జరగకూడదు. అంటే దేవుడు చెప్పాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను కానీ లేకపోతే నీకు నాకేంటి సంబంధం, అలాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ సాత్వికంగా జరగాలి, ఆత్మీయంగా జరగాలి, లోపల నుంచి క్షమాపణతో జరగాలి, ఓర్పుతో దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది దైవికమైన క్రమపు ఒప్పుదల. అయితే ఒకరితో ఒకరు ఒప్పుకునేటప్పుడు మనం చేయకూడని పనులు కొన్ని చెప్తాను, జాగ్రత్త. ఇలాంటి పనులు మీరు ఎప్పుడైనా చేస్తే చూసుకోండి. సార్ ఇంతకు మునుపు నేను మీ గురించి ఇలాగ అనుకున్నాను సార్ అని వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేశాను సార్ మీకు వ్యతిరేకంగా అనే విషయాలు చెప్పి వాళ్ళ కోపాన్ని రేపకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విపరీతమైన ప్రశ్నలు వేసి నువ్వు అలా చేసావు కాబట్టి అప్పుడు అలాగన్నావు నువ్వు, అందుకు నేను ఇలాగన్నానని తీర్పులు జడ్జ్మెంట్లు మీరేమి రూల్స్ చెప్పకండి. మీరు చెప్పే పనులు, మీరు చేసే విషయాలు అవతలని ఇరుకును పెట్టకూడదు, వాళ్ళని ఇరికించకూడదు. అంటే నువ్వు ఒప్పుకుందావు అనేటువంటి పనులు ఇరికించాల్సిన పని ఏంటి అంటే, కొన్నిసార్లు చెప్తా మొన్న మీరు అలాగ అన్నారండి, అలాగ అన్నప్పుడే నేను ఇలాగ అనుకున్నాను, మీరు అలాగ అన్నందుకు నాకు బాధ లేదు కానీ నేను ఇలా అనుకున్నందుకు నన్ను క్షమించండి అన్నావు అనుకో, అని ఇరుకును పెట్టినట్టేగా ఆ మూడో వ్యక్తి గురించి అడేదో నోరుజారు ఉంటాడు, అది ఇప్పుడు వెళ్ళి అందరి ముందు బహిరంగం చేయటం కదా. ఇలాంటి మాటలతో చికిత్స పనులు చేయకూడదు. తప్పైనా సరే ప్రేమగానే సరిచేయాలి, దానికి క్రమంలోనే సరిచేయాలి. అంటే ఎట్లా, ఒకవేళ ఒక వ్యక్తిని సరిచేయాలనుకుంటే నువ్వు ఒంటరిగా వెళ్ళమని చెప్పినప్పుడు ఒక వ్యక్తితో సమాధాన పడాలన్నా కూడా నువ్వు ముందు ఒంటరిగా వెళ్ళి వాళ్ళతో సమాధాన పడాలి, ఆ పాపమును ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయాలి, ఒప్పుకున్న తర్వాత సంతోషాన్ని సమాధానాన్ని కొనసాగించుకోవాలి, ఆ నీతి నిబంధనకు నువ్వు కొనసాగేలాగా చూసుకోవాలి. రెండవదిగా అప్పుడు నీకు సాక్షిగా అవసరమైతే మరొక వ్యక్తి సహాయం తీసుకో, లేదు అప్పుడు బహిరంగంగా ఒప్పుకోవాల్సి వస్తే అందరి ముందు పబ్లిక్ ఒప్పుకో. దయచేసి నేను ఇలా అనుకున్నాను, ఇలాంటి అభిప్రాయం కలుగున్నాను, ఇప్పటితో నేను వాటిని విరమించుకుంటున్నాను, దయచేసి అందరూ క్షమించండి అని ఓపెన్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తే ఓపెన్ డిక్లరేషన్ గేవు. అంతే, అది దైవికమైనటువంటి పద్ధతి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 12వ వచనంలో బైబిల్ చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి చదువుకుందాం. Matthew 7:12, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. 7:12, 7వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, మీరు కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఈ ఒక్క మాట దగ్గరే ఇదే ధర్మశాస్త్రం, ఇదే ప్రవక్తల ఉపదేశం అని ఉంది. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మిగిలిన వాడు ఎవడు చెప్పల. ఎందుకు ప్రవక్తల ఉపదేశం ఏంటి, ప్రవక్తల సారం ఏంటి? ఈ ప్రవక్తలు అనబడే వాళ్ళు ప్రభు పక్షముగా దైవికమైన హెచ్చరిక చేసేవారు, దేవుని పక్షమైనటువంటి ఆలోచనను నేర్పేవారు, దేవుని పక్షమైనటువంటి హెచ్చరికలను చెప్పేవారు, దేవుని పక్షమైనటువంటి గద్దింపును చెప్పేవారు ప్రవక్తలు. వీళ్ళు ఖచ్చితంగా చెప్పేదంటే మనుషులు మీకేం చేయాలని కోరుకుంటున్నారో మీరు వాళ్ళకి అదే చేయండి. ఇదే ప్రిన్సిపల్ ఇప్పుడు మీరు అప్లై చేయండి. మీరు ఇతరుల నుంచి ఏం చేయాలనుకుంటున్నారు, మీరు అన్నీ అలా చేస్తున్నారా? ఒప్పుకోవడం అంటే అదే. ఇప్పుడు వాడు వచ్చి నాతో పడాలండి, నేను వెళ్ళనండి అంది ఒక ఆవిడ నాతో మాట్లాడుతూ. అంతకే ఆవిడ ఎవరో తెలుసా, ఆవిడ సొంత అక్కే. అది వచ్చి మాట్లాడాలండి, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు చేయాలండి సార్? మనుషులు నువ్వేం చేయాలని కోరుకుంటున్నావు, వాళ్ళు వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు, అప్పుడు నువ్వేం చేయాలి? నీకు దండం పెడతాను, పోయి ముందు నువ్వు చెప్పు. నీకు యేసు ప్రభు తెలుసు, వాళ్ళకి తెలియదు. నీకు తెలిసినంత దేవుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇద్దరు క్రైస్తవులు అయితే నీకు తెలిసినంత ప్రభావం వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి పో, వాళ్ళు నీకేం చేయాలనుకుంటున్నారో నువ్వు అదే చెయ్యాలి. ఇంతకు మించి వేరొక ఉపదేశం లేదు, ధర్మశాస్త్ర సారం లేదు. దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క క్రమం నువ్వు తెలుసుకున్నావు అని అంటే నీకు తెలిసిన సూత్రం ఇదే. ఇది ముఖ్యమైనది. బైబిల్ అనేది నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానో అవతల వ్యక్తి అలా ఉండడానికి నేను సహకారం చేయాలి. బైబిల్ చెప్తుంది అవతల వ్యక్తులు ఎలాంటి పరిస్థితులు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను, నేను అలా ఉండడానికి అభ్యంతరం కలిగే లక్షణాలు నాలో ఉంటే తొలగించుకోవాలి. అవతల వ్యక్తులు సంతోషంగా ఉండాలని, నేను సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నట్లయితే అవతల వ్యక్తులతో నేను సంతోషంగా ఉండడానికి నేను సహసప్రయత్నం చేయాలి. అవతల వ్యక్తులతో నేను కోపపడితే, పాపం చేస్తున్నానని నాకు తెలిస్తే నేను కోపపడకుండా, పాపం చేయకుండా వాళ్ళతో సమాధానంగా ఉండాలి. ఇది అందరి కోసం ప్రార్థన చేయటం అంటే. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో అందరి కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేయటం మాని ధర్మశాస్త్ర ఉపదేశాన్ని పక్కకు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పనిచేస్తానంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. సో ఈ విషయాలలో ఏ సందర్భమైనా మనం కొన్ని ప్రశ్నల్ని, కొన్ని ఖచ్చితమైన వాగ్దానాలని, వాక్యపు హెచ్చరికల్ని తీసుకోవాలి. Luke 6:35 చెప్తుంది. Luke 6:35 మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా, ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, అంటే అవతలోడు ఎలాంటోడో అనే విషయంలో నువ్వు డిప్రెస్ అవ్వుకో, నువ్వేమీ డిగ్రేడ్ అవ్వుకో, నువ్వేమి నిరాశ చెందకో. ఎందుకు, నేను ఇప్పుడు ఇస్తాను వాడు ఎవడేమో, నిరాశ చెందకో. నువ్వు చేయాల్సినప్పుడు చెయ్యి, నువ్వు దేవుని కుమారుడు అయితే చెయ్యి. దేవుని కుమారుడు ఏం చేస్తాడు, యేసు ప్రభువా నాకు ఇవ్వంటే నీకు ఇస్తాడు, ప్రభు ఆడికి ఇవ్వద్దంటే మానేస్తాడా, ఆడికి ఇస్తాడు. ప్రభు ఇంకొకటి ఎవడో వచ్చి దుర్మార్గుడు వచ్చి ప్రభు నాకు ఇవ్వని అడిగితే ఎవడా, ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన హస్తం కొరచకాదు, ఆయన హస్తము సమృద్ధి కలిగింది, ఆయన దగ్గర లేమేమైనా ఉందా అని అడుగుతున్నాడు, అన్నీ ఇచ్చేస్తాడు. సో దేవుని కుమారుడు ఎట్లయితే ప్రజలందరికీ ఇవ్వాలనుకుంటున్నాడో నువ్వు అలాగే చే. దేవుని కుమారుడులాగా యేసుక్రీస్తు మనకు చేసి చూపించాడు, గుడ్డోళ్ళు ముట్టుకున్నాడు, కుష్ఠోళ్ళు ముట్టుకున్నాడు, శంకరులతో తిన్నాడు, శాస్త్రుల పరిచయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో భోజనం చేశాడు. ఏది ఆయనకి మతము, కులము, ప్రజలు ముఖ్యమండి. మనం అలా చేయాలి, ఎవరి గురించి నేర్చుకుండా అందరి గురించి మీరు ఆ పని చేయమని చెప్తున్నాడు. అందుకే ఆ పైన మరలా పుచ్చుకుంటూ పాపులు కప్పించుదురు కదా అని హెచ్చరిస్తూనే ఈ విషయం చెప్పాడు. మీరు ఆ లూకసువార్తలో అధ్యాయం అంతా మీరు చదువుకుంటే 6వ అధ్యాయంలో. సో ఎవరిని గూర్చి కూడా మీరు ఏం చేయకూడదు, నిరాశ పెందకుండా ఏం చేయాలి, మేలు చేయటానికి ప్రయత్నించండి. అందరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు మీ క్రియ మేలుకరంగా మారాలి. చాలామంది ప్రార్థనలో పోరాడతారు తప్ప క్రియల్లో పోరాడరు. అలాంటి పనులు చేయకుండా నువ్వు ఇష్టానుసారమైన భక్తి చేసే ఆశలు ఇస్తే ఆ 40 రోజుల దీక్షకి నీకు తేడా ఏం కనపడదు. 40 రోజులు అంటే ఏ దీక్ష, ఏసుమాల. ఏసుమాల వేసినా మాల, ఇంకో మాల వేసినా బట్టల మాలే అవుతుంది తప్ప నిజమైన రక్షణ మాల ఉండదు. జాగ్రత్త. ఎఫ్సి మొదటి కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో 31వ వచనం చెప్తుంది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం, 10:31 31వ వచనం చెప్తుంది. కాబట్టి మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి అంటూ దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగు చేయకండి అని చెప్పాడు. అందరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు అభ్యంతరకరంగా ఉండడానికి వీలేదు. నువ్వు నిజంగా ప్రార్థన పరుడు అయితే, నిజంగా ప్రార్థన అనే పదం నీకు కనపడితే, నిజంగా నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఏదో ఒకటి ఇస్తాడు చేస్తాడనే విశ్వాసం నీకుంటే నువ్వు అభ్యంతరకరం లేకుండా బతుకుతావండి. అభ్యంతరం చేసేవాడు ఎవడూ కూడా ప్రార్థన పరుడు కాడు. అభ్యంతరమైన క్రియలు సాతానుకు అభ్యంతరం కలుగు చేస్తాడు తప్ప ప్రజలకు అభ్యంతరం కలుగు చేయడు. ఒకవేళ నా వల్ల అవతల డిస్టర్బెన్స్ అవుతుందంటే నేను ఎమికబుల్గా మారిపోతానంతే, అయ్యా నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందో దయచేసి సారీ సార్ మీరు కొంచెం తీసుకోండి అని అవతలని ప్రధానంగా ఎంచుతూ, అవతల వాళ్ళు ముఖ్యమైన వాడు ఎంచుతూ వాళ్ళకి నేను సబ్మిట్ అవుతాను. అంతేగాని క్రియలు లేని విశ్వాసంతో భక్తి చేసి పాటలు బాగా పాడితే, డబ్బులు బాగా కొడితే, చర్చిలు నడిపించి పాటలు ఆరాధనలు ఎవడికి కావాలి సోకు, దేవుడే నచ్చబడతాడా? ఖచ్చితంగా నువ్వు అభ్యంతర కళ కలగకుండా విశ్వాస జీవితమైనటువంటి భక్తితో వారు చాలా స్పష్టంగా చేస్తాం. ఎఫ్సి పత్రికలో 6వ అధ్యాయం చెప్తుంది. ఎఫ్సిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనం చెప్తుంది. ఎఫీషియన్స్ 6:7 అక్కడ ఆ మాట చూస్తే, మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. సేవ చేయుడి, చాలామంది ప్రభువుకి చేసే సేవ వేరు, ప్రజలకు చేసే సేవ వేరు. ముందు మీ ఇంటి వాళ్ళకి సేవ చేయండి, ఆ తర్వాత బయట ఒకటి చేద్దుగా నూరు మీద. ఫస్ట్ డూ హెల్ప్ఫుల్ థింగ్స్. నువ్వు భర్తవైతే పొద్దున్న లేచిన వెంటనే ముందు మీ పిల్లలతోని, మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని, ఆ మంచం మీద ఉన్న దుప్పట్లని, పరిస్థితుల్ని, ఏదైనా బాత్రూమ్స్లో అక్కడ కానీ, వంటగదిలో మీ భార్యకి కానీ ఏదో ఒక హెల్ప్ చేయని ఆయన. నువ్వు నేను పురుషుడిని ఎవడు చెప్పాడు? నువ్వు పురుషుడు అని, పురుషుడు అయితే ఇలాంటి చేయాలి, స్త్రీ అయితే ఇలాంటి చేయాలి, బైబిల్ అని డివిజన్ ఇచ్చిందా? బైబిల్ ఈజ్ యువర్ మాన్యువల్, కాబట్టి సహాయం చేయాలంతే. ముందు నీ ఇంట్లో వాళ్ళకి చేయి, ఆ తర్వాత వీధిలో వాళ్ళకి చేయి, ఆ తర్వాత నీ కాలనీకి చేయి, ఆ తర్వాత నీ పట్టణానికి చేయి, ఆ తర్వాత నువ్వు దేశానికి సేవ చేసి రాజకీయ నాయకుడు అయిపో, లేకపోతే ఇంకేదో అయిపో. అలా కాకుండా మారాలి అని అంటే దేవునికి ఇష్టమైన పద్ధతిలో మనుషులకు చేసినట్టు కాదు, ఎవరికి చేసినట్లు, ప్రభువుకి చేసినట్లు. మదర్ థెరీసా గారు అండి చేసిన సేవ, ఆవిడ చేసిన సేవకు అందరూ వచ్చి మాట్లాడితే ఆవిడ ఒకటే చెప్పింది, నేను యేసు ప్రభు కాళ్ళకి గాయాలకి మందు రాస్తున్నాను, కుష్ఠుడికి కాదు, నువ్వేళ్ళు పక్కందని. ఆ స్థాయిలో నువ్వు సేవ చేయగలగాలి. ఈరోజు హాస్పిటల్స్లో నర్సెస్ చేస్తున్న సేవ దండం పెట్టగలిగిన సేవ అది. ఏంటి, ఒకవైపు ప్రాణాలు పోతాయని తెలుసు, వాళ్ళకి అందుకోవడానికి లోపల బయటకు ఊపిరాడిన పరిస్థితి, లోపల మనమే ఉండలేకపోతున్నాం. అలాంటివి శరీరం మీద ఉన్న 4-5 రకాలు బట్టలు వేసుకుని, పిపిఈ సుట్టేసుకుని, అసలు అక్కడికి వెళ్ళి మనుషుల దగ్గర పనిచేస్తారంటే ముక్కు మామూలుగా మాస్క్ పెట్టుకుని 2 గంటలు తిరగండి చచ్చిపోతారు మీరు ఊపిరాడక. అలాంటిది లోపల ఒక మాస్కు, బయట ఒక మాస్కు, మీద ఒక మాస్కు పెట్టుకుని ఎంత దండం పెట్టాలి ఆ దేవుళ్ళు, డాక్టర్లకి, ఆ వైద్యులకి, ఆ తర్వాత ఆ నర్సులకి, ఆ పారామెడికల్ స్టాఫ్స్కి, అసలు టెక్నికల్ నాన్టెక్నికల్, ఆ దండం అంత సేవ. దేవునికి సేవ చేస్తున్నారు వాళ్ళు, జీతానికి కాదు, ప్రాణం పోతుంది. నిజంగా అలాంటి దగ్గరలో క్రిస్టియన్ కమిట్మెంట్ ఎంత గొప్పగా ఉంటుంది. అందుకని మీరు అలాంటి సేవ చేసేవాళ్ళని ఎప్పుడు కూడా మీ కాలనీలో నుంచి దూరంగా ఉండమని కానీ, ఇళ్ళల్లో రెంటల్ డిమాండ్ చేయటం కానీ చేయకండి. ఇలాంటి సమయంలో అలాంటి వృత్తి చేసేటువంటి వారికి మీరు ఉదారంగా మీరు అవకాశం ఇవ్వండి. లెట్ దమ్ బీ ఫ్రీ, ఎంజాయ్ ద ఫెసిలిటీస్. మీ ఇంటి రెంట్కి మాఫీ చేయండి ఒక నెలలో 2 నెలల్లో. వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళ పిల్లలకి మేము చూసుకుంటామని చెప్పండి. వాళ్ళకి ఆహారం వండి పెట్టి ఇవ్వండి. వాళ్ళు బయట నుంచి 15 రోజులు క్వారంటైన్లో ఉంటారు, వచ్చేసి 15 రోజులు డ్యూటీ చేస్తున్నారు, లేకపోతే 1 వీక్ డ్యూటీ చేస్తున్నారు. గివ్ సమ్ హెల్ప్. అది దైవికమైన, మనుషులకు కాదు దేవునికి చేస్తున్నామనేటువంటి ప్రేమతో వాళ్ళు మనుషులకు చేస్తున్నారు. కాబట్టి దేవుని ఆత్మ కోసం మనం కూడా అలాగే చేయాలి. కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో మనకు ఒక చక్కటి మాట ఉంది. కొలసీయన్స్ 3, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, 23, 24 కలిగే ఉంటాయి, కలిసి ఉంటాయి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చెయ్యుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికే చేసిన ఎడల తాను చేసిన దానికి పక్షపాతం గురించి మాట్లాడతాడు. అంటే ఏమి చేసినా అంటే ఎంత స్పష్టంగా ఉంది, ప్రజలందరి కొరకు మనం చేయాల్సిన పని ఇదేనండి. నువ్వు ప్రార్థన చేసేసి కూర్చుంటే కాదు, ప్రార్థన వెనక నీ క్రియలు చేయాలి. ఇలాంటి సందర్భాలలో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారికి చక్కటి సహాయం చేయాలి. నీ ఇంటి పక్క వారికి బలహీనంగా ఉంటే ఏ రకమైన నువ్వు పరిచర్య చేయగలవో చూసుకోగలగాలి. మా ఇల్లు, మాది, మాకు కుదరదు, చిన్న చిన్న చిరుద్యోగులు ఉంటారు, లెట్ దెమ్ ఒక చేయూత ఇవ్వండి. ప్రభు పక్షంగా మీరు సహాయం పొందుతారు. ఆయన చెప్తున్నాడు కదా, ప్రభువుకు మీరు దాసులై ఉన్నారు కనుక మనస్ఫూర్తిగా ప్రభువు దగ్గర నుంచి మీరు ప్రతిఫలం పొందుతున్నారు కాబట్టి మీరు మనుషులకు చేస్తున్నారనే పదం కాకుండా దేవుని పక్షంగా మీరు అలాంటి ఒక మాఫీ చేయండి. రెంట్ క్లియర్ రెంట్ ఇవ్వద్దని చెప్పండి, లేకపోతే ఒక మనిషికి మీరు ఏమైనా సహాయం చేయగలిగితే వారికి ఇంకొంచెం ఆ రెంట్ మీరు తీసుకుని ఇదిగో ఈ నెల మీరు ఖర్చులకు వాడుకోండి అని చెప్పి ప్రేమపూర్వకంగా ఇచ్చేసేయండి. ఒకవేళ అవసరమైతే మీరు వచ్చే నెల మాకు ఇద్దరు కానీ అని చెప్పండి. ఒకవేళ చెప్తే తర్వాత నెమ్మది నెమ్మదిగా కత్తిరిద్దరు కానీ అని చెప్పండి. నెల నెల వాయిదాల మీద యు మేక్ దెమ్ హ్యాపీ. దేవుని పక్షంగా ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రజలందరి కొరకు నువ్వు సహాయపడగలిగితే, ప్రజలందరి మధ్య దైవిక ధర్మాన్ని నువ్వు కొనసాగించగలిగితే ఎంత గొప్పగా సంతోషిస్తాడండి. ఆక్రమాట చెప్తున్నాడు, మొదటి పేతృపత్రిక 4:9 వచ్చిన చెప్తుంది, మీరు సణుగు కొనకుండా ఆతిథ్యం చేయండి. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, మీ క్రియలు చేసేటప్పుడు సణుక్కోవద్దు. ప్రార్థనలో సొనక్కండి, పనుల్లో సొనక్కండి, మీ పద్ధతుల్లో సొనక్కండి, మీ పాతవన్నీ జ్ఞాపకం చేసుకుని సొనక్కండి. ప్రభు మీ క్షమించినట్టు మీరు క్షమించేసేయండి. ఎప్పటికప్పుడు ప్రజలందరి కొరకు మీరు ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఈ రకమైనటువంటి ప్రార్థనా జీవితం ఎవరైతే చేస్తారో ప్రశాంతత మీకు దొరుకుద్ది. ప్రార్థన వలన సమాధానం దొరుకుద్ది అందరికీ, క్రియ వలన నీ హృదయానికి గొప్ప సంతోషం కలుగుద్ది. ఈ రెండు పనులు మనం సైమల్టేనియస్గా చేయాలి. ఎవరైతే ఈ రెండు పనుల మధ్యలో దేవునికి ఇష్టమైన పరిపూర్ణంగా చేస్తారో వారి జీవితాలు గొప్ప దైవికమైన సంతోషంతో దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రభుచిత్తం అయితే రేపు ఇదే విషయంలో రెండవ భాగాన్ని మనం మొదటి తిమోతి 2:1 మొట్టమొదటిది మనం సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకడం కోసం ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనుషులందరి కొరకు క్రియలు చేయటం నేర్చుకున్నాం. రెండవది రాజుల కొరకు అధికారుల కొరకు ప్రభుచితమై రేపు మనం వినటానికి సిద్ధపడదాం. మన హృదయాలను ప్రభు వైపు తిప్పి సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్షమించనలవి కాని విషయాలు ఉంటే ఇప్పుడే దేవుని దగ్గర సమాధాన పడి క్షమాపణ పొందుదాం. మరి మిగిలిన క్రియలన్నింటిలో కూడా దేవునికి ఇష్టమైన రీతిగా మనం నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది, మరి ప్రార్థన చేసుకుందాం.